మనిషి యొక్క ఆలోచన విధానము మారుగా అదే నేను గైడింగ్ ప్రిన్సిపల్స్గా పెట్టుకోండి. మీరు ఆలోచించేటటువంటి విధానం మారాలి. మన ఆలోచన విధానం మారితే ఈ మారినటువంటి ఆలోచన విధానం యొక్క అందం, ఈ మారిన ఆలోచన విధానం యొక్క గొప్పతనము, ఈ మారిన ఆలోచన విధానము మీకు అందజేసినటువంటి సుఖము, శాంతి, సంపద, ఇతరులకి ప్రేరణగా మారాలి. అది మీరు మర్చిపోతారు. మీరే కాదు, నేను మర్చిపోతుందా? కానీ ఇది మనకు అందజేసినటువంటి వ్యక్తి యొక్క పుట్టినరోజు నాడు సామూహికంగా అది మనం గుర్తు చేసుకోవాలి. గత చాలా స్పష్టంగా మీరు ఈ పాయింట్ గుర్తు చేసుకోండి, మన ఆలోచన విధానము మారాలి. అది మారినంత వరకు ఈ గురువులు ఎంతో మంది అనాదిగా వస్తూనే ఉన్నారు. నేను వాడిన మాట అర్థం చేసుకోండి, ఏదో మనం కొత్త రకంగా ఇదేదో ఇదివరకు ప్రపంచానికి తెలియ నడు వంటి ఆలోచన విధానం మాత్రం కాదు. కానీ ఆ ఆలోచన విధానం ఇదివరకు కొంతమందికి మాత్రమే పరిమితమై ఉండేది. కొంతమంది ఋషులతో, కొంతమంది భక్తులతో, కొంతమంది జ్ఞానులతో, కొంతమంది కర్మవీరులతో. భక్తి, జ్ఞాన, కర్మ మూడు రకాలుగా మీ ఆలోచనలో మార్పుని బయటకి ప్రకటీకరించవచ్చు. మీ భక్తి ద్వారా మారిన మీ ఆలోచనలు చెప్పవచ్చు. మీ యొక్క వాక్, మీ యొక్క జ్ఞానము ద్వారా మారినటువంటి మీ ఆలోచనల గురించి చెప్పవచ్చు. లేదా మీ యొక్క కర్మ, మీరు చేసేటటువంటి ఆచరణ వల్ల మారినటువంటి మీ ఆలోచన విధానాన్ని బయటకి ప్రకటీకరించవచ్చు. లక్షకి మూడు వేరు వేరుగా చెప్తున్నాం మనం, భక్తి, జ్ఞాన, కర్మ అని. కానీ యాక్చువల్గా ఈ మూడు ఎప్పుడు కలిసే ఉంటాయి. మళ్ళీ ఆ మాటను మీరు స్పష్టంగా రాసుకోండి, ఆలోచన విధానములో మార్పు అది మన లక్ష్యము. ఆలోచన విధానములో మార్పు అది మన లక్ష్యము. ఆలోచన విధానములో మార్పు అది మన లక్ష్యము. ఈ మారినటువంటి ఆలోచన విధానం ఏం చెయ్యాలి మీకు అంటే, మొట్టమొదట మీకు ఇది మారినటువంటి ఆలోచన విధానం ఏం ఇవ్వాలి అంటే శాంతి ఇవ్వాలి. మొట్టమొదట మీకు శాంతి వచ్చేస్తుంది. నాకు ఒక స్పష్టమైనటువంటి లక్ష్యము ఏర్పడినది, ఇంకా ఎంతకాలానికైనా నాకు దిగులు లేదు, ఎన్ని జన్మలు జరిగిపోయినా నాకు ఈ మార్గము శాంతినిస్తుంది. అంతేకా మొదట మన లక్ష్యము శాంతి కావాలి. ఇప్పుడు ఉన్నటువంటి ఆలోచన విధానంలో లక్ష్యం ఏంటి అంటే కోరికలు పూర్తవ్వాలి. నేను ఇల్లు కట్టాలనుకుంటున్నాను, ఇల్లు దొరికితే ఇల్లు కట్టుకోగలిగితే శాంతి వస్తుందేమో అనేటటువంటి భ్రాంతి. భ్రాంతి అని ఎందుకంటున్నాను అంటే, ఇల్లు కట్టేసుకున్న తర్వాత చాలా మంది నాతో ఇచ్చిన కంప్లైంట్ ఏంటంటే, మాస్టర్ ఇల్లు కట్టుకోకుంటే నేను చాలా హాయిగా మీ క్లాసులకి రాగలిగింది, ఇప్పుడు ఇంట్లో ఎవరిని పెట్టాలో తెలియక మేము క్లాస్కి రాలేకపోతున్నాము. అంటే ఆ ఇల్లు కట్టుకోవటం వల్ల కొనుక్కోవటం వల్ల వాళ్ళకి శాంతి వచ్చిందో లేదో నాకు అర్థం కాలే. కానీ నా వెంట పడి కొన్ని సంవత్సరాలు వాళ్ళు మా ఇల్లు లేదు, మా ఇల్లు లేదు, మా ఇల్లు లేదు అని. తర్వాత వాళ్ళు మళ్ళా ఏం చెప్పారంటే, నా సార్ మీ అనుగ్రహం వల్లే మాకు ఇల్లు వచ్చింది. అంతా బాగానే ఉంది కానీ శాంతి ఎగిరిపోయింది. ట్యాక్స్ పెంచేశారు మాస్టారు, అది పెంచేశారు మాస్టారు, ఆ బిల్లులు కట్టాలి మాస్టారు, ఈ బిల్లులు కట్టాలి. అంటే ఈనాడు మన ఆలోచన విధానంలో ఉన్నటువంటి తప్పు అర్థం చేసుకోండి. కోరికలు తీరితే శాంతి వస్తుంది అనే అపోహ ఉన్నది, అది పోవాలి. ఆలోచన విధానంలో మార్పు గురించి చెప్తే చెప్తున్నాను, ఎందుకంటే కోరికలు ఉండకూడదు ఆ మాట అంటున్నారు. కానీ ఆ కోరిక తీరితేనే మీకు ఆనందం వస్తుంది, శాంతి వస్తుంది అది తప్పు. ఎలా అర్థమవుతుంది కదా, కోరికలు ఉండకూడదు అని చెప్పకూడదు, లేకుండా అసలు బతకలేవు. ప్రశ్న కోరికలకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాము అంటే, అసలు ఆ కోరిక తీరకపోతే ఇంకా కొంపలు అంటిపోయాయి, ఇంకా ఏం చెప్తాం మాస్టర్, ఇంకా నిద్ర పట్టడం లేదు, అది చేయడం లేదు, అర్థమవుతుంది కదా. అంటే మొదటి ఆలోచన విధానంలో మీరు చెప్పుకోవాల్సినటువంటి అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి విధానం ఏంటంటే, కోరికలు తీరటం వల్ల శాంతి రాదు. నువ్వు అనుకున్నట్టు పరిస్థితులు మారటం వల్ల శాంతి రాదు. శాంతి దేని వల్ల వస్తుంది, నీ మానసిక స్థితి వల్ల వస్తుంది, నీ అప్రోచ్ వల్ల వస్తుంది. ఆ అప్రోచ్ ఎలా నేర్చుకుంటాము అనే దానికి స్వాధ్యాయము మాత్రమే ఏకైక మార్గము. అది మీరు ఇంజనీర్ అవ్వాలి అంటే చదువుకోవాలి, డాక్టర్ అవ్వాలి అంటే చదువుకోవాలి, ఎకానమిస్ట్ అవ్వాలి అంటే చదువుకోవాలి. అంతేత మీరు ఏది మీ ఆలోచన ఏ దిశలో వెళ్ళాలి అని అనుకుంటారో, ఆ దిశలో ఆలోచించినటువంటి వ్యక్తుల యొక్క పుస్తకాలు చదవాలి. మీరు ఇంజనీర్ అవ్వాలనే దిశలో ఆలోచిస్తున్నారు అనుకోండి, ఇంజనీరింగ్ పుస్తకాలు చదవాలి. పొలిటీషియన్ అవ్వాలనుకుంటున్నారు అనుకోండి, పాలిటిక్స్ చదవాలి కదా. అంతేగా మీ ఆలోచనలో మార్పు తీసుకురావడానికి మార్పు వస్తే అది వచ్చడానికి బాధ ఉంటుంది. నేను ఆలోచనలో మార్పు రాలేదనుకోండి, ఇంకా తప్పుడు వల్ల నాకు సుఖంగా లేదు అనేటటువంటి పాయింట్ వస్తుంది. అంత అర్థమైంది కదా. ఇప్పుడు నేను చెప్తున్నది అదే, మన ఆలోచనలో మార్పు వస్తే బయట ఏం జరిగినా నేను తెలుస్తుంది. ప్రాబ్లం వచ్చేది రాకపోతే నేను ఇంత గొప్ప విషయం చర్చించుకుంటాను, వాడు తప్పుడు చేస్తాడా, నీకు కోపం కూడా వచ్చేసింది అనుకోట, వాడి దగ్గరికి వెళ్ళి వాడు కాలేజ్ పట్టుకుని బుద్ధి లేదా అంటే న్యాచురల్ గా వాడే చేస్తాడు మనకు కాలేజ్ పట్టుకుంటే. ఇంకాస్త నేను కాస్త సినిమాలు అనేవి చూసి ఉత్సాహం ఎక్కువ వచ్చేసింది అనుకోండి, ఎప్పుడు చేస్తాడు? ఇదంతా ఎందువల్ల వచ్చింది? ఆలోచన ఏంటి? నీ ఆలోచన అంటే అదే నేను ఇంత గొప్ప విషయం చదువుకుంటా ఉంటే డిస్కస్ చేసింది. దాని గొడవ తీసుకొని ఇచ్చి అది పోయాక మనం మాట్లాడుకుందాం అనుకోండి, అసలు అవన్నీ సంపర్కాలే, ప్రొటెక్టర్లే, డిఫెక్టర్లే. ఆలోచన విధానంలో మార్పు అది చూసుకోండి. ప్రతి క్షణము మీ జీవితంలో స్వాధ్యాయము అంటే పుస్తకాలే కాదు, మిమ్మల్ని మీరు అధ్యయనం చేసుకోవడం. పుస్తకాలు చదివితే లాభం లే, ఆ పుస్తకాలలో ఉన్నటువంటి విషయాన్ని మీరు అమలు పరుచుకోగలరు. అది చేత కావటం లేదు మనకి, ఇందుకు చేత కావటం లేదు. చాలాసార్లు నేను మీకు ఒక కథ చెప్పాను, రాజుగారు మంత్రి గారు తప్ప ఆ ఊళ్ళో బావులన్నీ విషం కలిపినటువంటి నీళ్లు తాగటం వల్ల ప్రజలందరూ ఏమైపోయారు? మతభ్రమించారు. కానీ ప్రజలందరూ చెప్పింది ఏంటి అంటే రాజుగారు మంత్రి గారికి మతభ్రమించింది. ఇప్పుడు రాజుగారు మంత్రి గారు కూర్చొని చర్చించుకుంటున్నారు. రాజుగారు రాజ్యం వదిలి వెళ్ళలేడు కదా, రాజుగారు వెళ్ళిపోతే మంత్రి గారికి ఉద్యోగం అవుతుంది. వాళ్ళు డిస్కస్ చేసుకుని ఒకటే ఒక నిర్ణయానికి వచ్చారు. మన ఈ ఆలోచన విధానంలో మార్పులు అవి అంత ఎందుకయ్యా బాబు? మనం కూడా వాళ్ళలాగే చూసి ఆలోచనలు ఆలోచించుకుంటూ ఉంటే, మనం కూడా వాళ్ళలాగే ఆ విషపూరితమైనటువంటి నీరు తాగిస్తే మన ఆలోచన కూడా వాళ్ళ ఆలోచనలాగే అయిపోతాయి. నో ప్రాబ్లం. అది మీరు స్పష్టంగా ఆచరిస్తున్నటువంటి ఈ క్షణం యొక్క జీవిత విధానము ఈ కళకు చెందుతుంది. నిజంగా ఎప్పుడు మీరు ఇతరుల వలె ప్రవర్తించడానికి అంటే ఏం చేశారనమాట, మీరు పొల్యూటెడ్ వాటర్ తాగిస్తారు. తాగుల్లా తాకూడదు, దాని గురించి నేను మాట్లాడాను. మీరు తాగేది బాగుంది అనుకుంటే ఓకే, కాదు అది తప్పు ఉంది. ఎక్కడో అందరూ ఇచ్చి వాళ్ళలా ఉన్నప్పుడు మనం కొంచెం ఇంకొక మార్గంలో వెళ్ళదలుచుకున్నప్పుడు ఖచ్చితంగా మన ఆలోచన విధానము మారాలి. ఆ మారటానికి ఇదివరకు ఆ ఆలోచన విధానాన్ని ఆలోచించి జీవించి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా, శ్రీరామ్ శర్మ ఆచార్య నుంచి వెనక్కి వెళ్తే శ్రీరామ ఇష్టపరం ఉంటారు, సమర్వేగుడు రామదాన్ కలివి నాదన్ ఇంకా భక్తులు మహాత్ములు లీడర్స్ అందరి పేర్లు మీరు అందుకని నేను చెప్పాను. ఈనాడు నేను చెప్తున్నటువంటి విషయం కానీ, పూజ గురుదేవులు అందించినటువంటి విషయం కానీ కొత్తది మాత్రం కాదు. మరి ఏంటి కొత్తదనం? ఇదివరకు చాలా కొద్ది మంది అనేక వ్యయ ప్రయాసాలకి ఓడించి తమ జీవితాన్ని పణంగా పెట్టుకుని ఈ విషయాన్ని నేర్చుకోవటానికి అతి కఠినమైనటువంటి క్షేత్రాలకు వెళ్ళి నేర్చుకునేవారు. చెప్పిన అర్థమవుతాం కదా, గురువు దగ్గరికి వెళ్ళాలంటే మీరు ఇలాగ డైరెక్ట్గా ట్రైన్ టికెట్ ఫోన్ కొట్టి ఎక్కడుంది అని చెప్పి రాలేదు, ముందు హిమాలయాలకు పోవాలి. ఆ హిమాలయాలలో గురువు ఎక్కడ ఉన్నాడో కమ్యూనికేషన్స్ ఇలా న్యూస్ పేపర్ లో పడింది, అది మేము ఉండదు కదా చూపించడానికి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి చదువు అది రాదు, విద్య ఇవ్వడం లేదు కదా. అక్బర్ లాంటి మహాచక్రవర్తికే చదువు రాదు, అక్షరజ్ఞానం లేదు. శివాజీకి అక్షరజ్ఞానం లేదు. ఇంకా అక్షరజ్ఞానం లేనటువంటి వాళ్ళు మీరు ఆ పుష్కరమైనటువంటి కొండలలో గురువు ఎక్కడ ఉన్నాడో ఎక్కడ చెప్తాడు? వెళ్ళిపోవటమే మీకు మార్గం వస్తే ఏం తెలియదు. బుద్ధిగా వెళ్ళిపోవటమే హిమాలయాలకు వెళ్ళిపోవటం, ఈజిప్ట్కి వెళ్ళిపోవటం, అక్కడ వెళ్ళిపోవటం ఎవరైనా మహాత్ముడు ఉందా? ఇంకే వాడు ఎలాంటి వాడు అయించాడు, రాళ్ళు ఇంకే వాడు అయించాడు. ఇప్పుడు రా 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 ఇక్కడ మీటింగ్ జరుగుతున్నాం, హెల్త్ ప్రాబ్లం ఎక్కడ జరుగుతుంది ఏంటి అంటే మాకు ఎక్కడ మీరు వచ్చిన మాకు సరే మనం చాలా పనులు ఉన్నాయి మీరు అంటే లేదు లేదు మీరు రాకపోతే అక్క మీరు లేకపోతే నేను బతకలేను, మీ వల్లే నా జీవితం ఉంది అంతే కదా. ఈనాడు ఫీలింగ్ అది చాలా మంది ఈ గురువులందరికీ పని పాఠం లేదు కనుక ప్రాణాయామాలు అవే నేర్పించుకున్నారు. 10,000 మంది 12,000 మందితో ప్రాణాయామం నేర్పిస్తున్నారు కదా. రామ్దేవ్ యోగిరాజ్ అంతేత మీకు ఏమైపోయింది అంటే నాకు వీలున్నప్పుడు వెళ్ళొచ్చులే, నాకు వీలున్నప్పుడు నేర్చుకోవచ్చులే, కొంచెం జాగ్రత్త పడండి. ఇప్పుడున్నటువంటి ఈ అవకాశము ఖచ్చితంగా మీ అనేక జన్మలలో ఇలాగ గురువుని వెతుక్కునేటటువంటి కర్మల ఫలితము ఈనాడు ఇక్కడ మీరు కూర్చుని ఉన్నారు. ఆకలిగా తిండి లేక, కమ్యూనికేషన్స్ లేక, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ లేక ఎక్కడెక్కడో వెళ్ళేవారు గురువుని వెతుక్కోవడం. తీరా వెళ్తే అక్కడ గురువు ఉంటాడో ఉండడో తెలియదు. ఎందుకంటే క్రైస్ట్ ఇండియాకి వచ్చినప్పుడు 16 ఏళ్ళు పట్టింది ఇండియాకి రావడానికి. అంటే ఫలానా గురువు ఉన్నాడు అని తెలిసాక, అంటే ఆ గురువు గురించి నీకు తెలిసింది అంటే ఆ కాలంలో కమ్యూనికేషన్స్ ట్రాన్స్పోర్ట్ లేనటువంటి కాలంలో ఖచ్చితంగా ఆ గురువుకి 70-80 ఏళ్ళు ఉంటాయి. లాస్ట్ నీకు అంత ప్రచారం రాదు. 16 ఏళ్ళ తర్వాత నువ్వు చేరుకుంటే వాడు బతుకుంటాడో చస్తాడో దేవుడికి తెలియాలి ఆ గురువు ఉంటాడో అని. ఒకవేళ ఉన్న మాట్లాడే స్థితిలో ఉంటాడో ఉంది. నాకు అర్థమయ్యి గురువుల యొక్క అతి గొప్ప లక్షణం ఏంటి అంటే నువ్వు అంటే ఏమంటారు ఊహించలేదు. నువ్వు ఊహించగలిగితే అసలు అలాంటి గురువులోకి వెళ్ళకండి. సీరియో టైప్ గురువు అనమాట. అలాంటి గురువు మీకు ఎప్పుడూ ఉపయోగపడ్డారు. అంటే ఇంత కష్టపడి నువ్వు 16 ఏళ్ళు దాటి వచ్చాక కాశ్మీర్ లోయలలో టిబెట్ లోయలలో క్రైస్ట్ పడినటువంటి బాధ చాలా మందికి తెలియదు. తెలియదు నా స్థానం అర్థం చేసుకోండి. దీన్ని ఎన్ని జన్మల పురాతృత మంచి సంస్కారాల ఫలితము ఈ విద్య మీరు ఇలా కూర్చొని వినగలుగుతున్నారు. రాయిగా ఫ్యామిలీ దాన్ని బతిమాలించుకుని మీరు కాదు అడగటం. శ్రీరాజ్ శర్మ ఆచార్య గురువు గారు బర్త్డే మాట్లాడు. మేము 1,000 మంది ఇన్ని ఊళ్ళ నుండి ఆంధ్రప్రదేశ్ మొత్తము మేము గురువు గారి జన్మదినం జరుపుకుంటాం. అసలు ఆలోచనే కాదు ఎవరికి సమస్యాన్ని ఎలా అర్థమవుతుందా? మీరు అంత అద్భుతమైనటువంటి వ్యక్తిని తెలిసాక కూడా ఖచ్చితంగా మీరు నిర్వీర్యులుగా దుర్రలేనటువంటి వాళ్ళగా ఆలోచన రీతంగా జీవిస్తున్నారు. నిన్న టీవీలో గుత్తికొండ పిల్లల దగ్గర కొన్ని లక్షలాది మంది సమావేశం అయ్యారు. ఎందుకో తెలుసా? తెలుసా ఇలా ఎవరికైనా? శ్రీజోన్ కుమార్ గ్రూప్ వాళ్ళు కొన్ని లక్షల అభివృద్ధి సమావేశం అయ్యారు. అది వెనకాతల బ్యానర్ ఏముంది చూశారు ఎప్పుడైనా? అది టీవీ మీద తీసుకుంటారు కొంతమంది. బ్యానర్ దగ్గర ఒక ఫోటో ఉంది, ఎప్పుడైనా చూశారండి? ఏం చూస్తారు మీరు? ఏదో చూశారనే భ్రమ తప్ప మీకు పళ్ళు కనిపిస్తూ చోరీస్తూ గ్యారంటీ మీరు ఇంద్రియాలను చేయించుకోవడం రాదు. నేను ఒక్కసారి పాస్టింగ్ లో చూశాను అక్కడ కరుమజుందార్ ఫోటో. కరుమజుందార్ ఎవరు? మేము వారు గ్రూప్ వాళ్ళం అవుతాయి కదండి మా జిందీ. కానీ ఒక్క ఫోటో ఆ ఒక్క వ్యక్తి యొక్క ఆలోచన అంత పెద్ద సంస్థకి ప్రాణం కోరుతాను. నేను చెప్పదలుచుకున్నాను అది లక్షలాది మనకి అక్కడికి వచ్చారు. పోలీసు వ్యవస్థ ఉంది. ఆ వచ్చిన వాళ్ళు నాజూకైనటువంటి మనుషులు కాదు. వాళ్ళు చెప్తున్నారు కూడా, మేము నిన్న 2 నిమిషాలు మీరు పక్కకి తప్పకపోతే బుధం మొదలుకొట్టేస్తాం మేము, మీరు దారి ఇవ్వండి, వారు మీడియా వస్తున్నారని చెప్తున్నాడు. అంటే అక్కడ ఉన్నవాళ్ళు ఇవ్వండి రండి, మీరు లేకపోతే ఎక్క మీకు టైంకి రాలేదా, ఎట్లా వస్తాం? చాలా మంది అడిగారు ఎలా వస్తాం సార్ పొద్దున్న 5:30కి ఉద్యోగానికి ఎలా వెళ్తున్నారో నాకు తెలియదు. ఎంట్రన్స్ టెస్ట్ రాయటానికి ఎలా వెళ్తున్నారో నాకు తెలియదు. ఇంటర్వ్యూ టైం పెట్టినప్పుడు ఆ టైంకి నేను ఇంటర్వ్యూకి రాలేను, చాలా కష్టం. నేను కొనుక్కొని చేయలేరా? ఇంటర్వ్యూ తీసుకెళ్ళి అదే మనసారిగా ఉద్యోగం ఇచ్చినా ఇవ్వకపోయినా అనే మానసిక స్థితిలో వెళ్తున్నటువంటి మనము ఇంకా అద్భుతమైనటువంటి వ్యక్తి పుట్టినరోజు వచ్చి వెళ్ళిపోయింది అసలు సెప్టెంబర్ 11 మీకు గుర్తుకోవాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నాను నేను? ఆలోచనలో మార్పు రాలేదు. ఆ ఆలోచనలో మార్పు వచ్చినప్పుడు ప్రజల కష్టాల్లో ఉన్నారు, వాళ్ళని మేము అడుగులో ఉంటున్నా కూడా వాళ్ళకి ఎలాగో అలా మేము హెల్ప్ చేస్తాం అనుకుంటుంది కదా ఈ వాళ్ళ గ్రూప్ వాళ్ళు తెలుసుకున్నారు. అది మంచిగా కదా నాకు తెలియదు, దాని గురించి నేను మాట్లాడుతుండే. కానీ ఒక లక్ష్యాన్ని నమ్మినటువంటి వాళ్ళు అడుగుల్లో అయినా వెళ్ళి జీవించి తెలుస్తున్నారు. వాళ్ళకి ఏసీలు ఉన్నాయన్నా మీ ఉద్దేశం, అడుగులో లైట్లు ఉన్నాయన్నా, పురుగు పుట్టుగా అది ఏమి ఉండవా వాళ్ళకి. వాళ్ళు ఒకళ్ళ ఇతర ఆడవాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, పిల్లలు పాటలు పాడుతున్నారు అక్కడ. ఇంకింత పిల్లలు కొన్ని లక్షలాది మంది అక్కడ చేస్తే శ్రీరామ శర్మ ఆచార్య పుట్టిన రోజుకి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి ప్రతిస్పందన ఇది. వచ్చిన వాళ్ళని తిట్టే లాభం లేదు. నేను ఎక్కువ కూడా కాలేజీలో కూడా ఈ ప్రాబ్లం వచ్చేది నాకు. రాని వాళ్ళు స్టూడెంట్స్ అంటారు, వింటున్న వాళ్ళు వచ్చిన వాళ్ళు కదా. కానీ తప్పుడు నేను ఓ పీపుల్స్ వారి గ్రూప్ లాంటి వాళ్ళు ఆర్గనైజ్ చేసుకున్నట్టు ఆర్గనైజ్ చేసుకోలేకపోతున్నాను. తక్కువ మందే అసలు పెట్టేది ఇష్టం లేని వాళ్ళ గురించి లాభం. అందుకే 3 రకాలైనటువంటి మనుషులు మనిషి కనిపిస్తూ ఉంటారు. చాలా జాగ్రత్త గుర్తుంచుకోండి. ఇది మొత్తము కూడా ఈ 3 రోజులలో నేను మీకు బ్రెయిన్ వాష్ చేసి పంపింగ్ చేస్తాను. ఆ తర్వాత మీరు ఎలా అందుకుంటారో అన్నది ఆ తర్వాత మాత్రము. కేవలం క్లాసులకి తప్ప చిటబోధకు నేను రాను. క్లాసులు దొరుకుతారు, చిటబోధ చేయడానికి రాను. అర్థం చేసుకోండి, అదొక ప్రచార కార్యక్రమం. ఆ ప్రచారాన్ని ప్రచారం చేసుకున్న లెవెల్లో మీరు జీవించాలి తప్ప మేము వెళ్ళామంటే వాళ్ళు పిలవలేదండి. వాళ్ళు పిలిచి రారా, నువ్వు వస్తే మా జీవితాలు సమయం అయిపోయాయని అనలేదండి. మా మొహం మీద తలుపులు వేసేశారండి. నేను 9వ క్లాస్ చదువుకున్నప్పుడు ఆర్ఎస్ఎస్ లో బాల ప్రచారంగా ఉండేవాడి. అప్పుడు ఒక సీనియర్ ప్రచారం వచ్చాడు పాట్నా నుంచి. వచ్చి మనకు క్లాస్ తీసుకుంటున్నాడు గోల్వర్కర్. గురు గోల్వర్కర్ పేరు విన్నారా? ఎవరైనా వారి మీద ఆర్ఎస్ఎస్ లో హెడ్ అవ్వాలి తర్వాత గురుజీ అయిన వాళ్ళు యజ్ఞవల్కంటే కూడా ఆదేశిస్తేనే చాలా స్పష్టమైనటువంటి విధానంలో కీర్తి చెందినటువంటి వాడు. అతను ఇప్పుడు ఇంకా ప్రచారకులు ఉండేవాళ్ళు పెద్ద సీనియర్ ప్రచారకులు గొల్వర్త గురి ఓ కార్యకర్తకి పెళ్ళైంది. పెళ్ళైంది కదా రెండో రోజు మూడో రోజు వదిలేసింది. దాని తర్వాత నాలుగో రోజు నుంచి గొల్వర్కర్ గారు వెల్కమ్ పొందుతుండే ప్రభాస్ సేవాని మన ప్రభాస్ శాఖని ఉద్యోగాలు అది చేసేటటువంటి వాళ్ళకి పొద్దున్న నాలుగున్నరకి ఆ సంఘ శాఖ నడుస్తూ ఉంటుంది. అంతే ఈయన వెళ్ళి ఏం చేశాడు కలుపుకోలేదు, వస్తున్నావా ఇవాళ కాదు ఆయన సిద్ధి నుంచి చెప్పాడు. మళ్ళీ వస్తున్నావా పైన జవాబు ఏంటి రాను. మనం అంటే ఖచ్చితంగా రెండో రోజులే వెళ్దాం మనం, ఆయన వాటికి ఇష్టపడి రావాలి కానీ మధ్య నేను చెప్పడం ఏంటి వాళ్ళకి ముందు ఈ జాతకాలు మానాలి. ఇష్టం లేని వాడిని నేను తీసుకొస్తే గొప్ప కానీ మార్గం ఉంటుంది, ఇష్టం ఉన్నవాడికి నువ్వు చెప్పేది ఏంటి అసలు ఎందుకు మీకు ఆలోచనలో మార్పు రాదు నాకు ఇప్పటికే అర్థం కాలేదు. ఖచ్చితంగా మీకు అర్థం కావడం లేదు ఆ విషయం ఏంటో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వచ్చేవాడికి నువ్వు చెప్పేది ఏంటి నామమ్మ వాడు చెప్తాడు ఇంకా నీకు కావాలని దాని వాళ్ళని మీరు మీ యొక్క ఆచరణతో మీ యొక్క స్వభావంతో అది మూడు రోజులు నాలుగో రోజులు నాలుగు రోజులు అయితే ఈయన మాత్రం బాగలేదు. దీంతో పాటు ముందు 10 మంది వెళ్ళేవాళ్ళ 11 గురు కలుపుకుంటే ఇవరికి 3 మాత్రం ఇంత వాడు రాడు ఈయనకేదో తీసి పెట్టింది. ఈయన మాత్రం ఒకటే అతను మన స్వయం సేవకుడు కాల సంవత్సరాల నుండి మనలోనే ఉన్నాడు. ఇప్పుడు పెళ్ళైంది ఆలోచన విధానం మారింది. అంతేకా నా కంఠంలో ప్రాణం ఉండగా నేను ఈ ఊరిలో ఉండగా అతన్ని సెలవుగా నేను ఏ రోజు మానను. పెద్దది అర్థం అవుతుందా? అది అర్థం చేసుకోండి. కథలాగా వినకండి, మీరు చాలా చాలా నష్టపోతానికి కథలాగా వింటే ఇదంటే మీ జీవితాల్లో మార్పు వస్తే ఈ 3 రోజుల్లో వచ్చేయండి. దానికి చెప్తున్నాను ఇది లక్ష్యం కాదు, ఇది ఆచరణీయమైనటువంటి సూత్రాలు చెప్తున్నాను. లక్ష్యం ఏంటో చెప్తాను మళ్ళీ చెప్తున్నాను గుర్తుంచుకోండి. లక్ష్యం ఏంటి? మన ఆలోచన విధానంలో మార్పు రావాలి. ఆ మార్పులో మొదటి పీట దేనికి వేస్తున్నాము అంటే శాంతికి వేస్తున్నాం. ఓం శాంతి శాంతి. శాంతి మనకు కావాలి, కోరిక తీరడం కాదు, రోగాలు నిర్మూలనం కాదు, పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చేయటం కాదు, ఏమీ అక్కర్లేదు. శాంతి కావాలి, శాంతి కావాలి. అది మొదటి ఆలోచన. దాంట్లో వ్యక్తి దాని గురించి ఏం చెప్తున్నాను నేను శ్రీరామ శర్మ ఆచార్య లాంటి అనేక మంది మహనీయులు ఆ మార్గాన్ని మనకి చాలా యుగాల బట్టి అందజేస్తూ వచ్చారు. ఇది కొత్త మార్గం కాదు, కానీ ఓల్డ్ మైండ్నే న్యూ బాగుంది. పాతదే అది, కానీ దానికి పైనటువంటి కూర్పు న్యూ ప్యాక్ట్. కానీ లోపల ఉన్న సబ్జెక్ట్ న్యూ కాదు, శాశ్వతమైనది సనాతనమైనది నిత్య నూతనమైనది. ఖచ్చితంగా 4 రోజులైంది ఈయన కలిసి కొడుతూనే ఉన్నాడు, వెళ్తూనే ఉన్నాడు. ఒకరోజు ఆ స్వయం సేవకుడు భార్యకు ఒళ్ళు పంపింది, పొద్దున్నే 4:30 వచ్చి వీళ్ళు కలిసి కొడతారు, మా నిద్ర చెడిపోతుంది అని ఏం చేసింది. ఒకరోజు ఇంట్లో ఉండేటువంటి చెత్త చదాలంతా ఉంటుంది కదా, అది పైకి నుంచి మీ వేళ నిద్రపోతుంది. నేను దొరుకుకున్నాను ఆహా ఇవాళ కూడా రావా అన్నది. మళ్ళీ 2 రోజులు వస్తే ఈసారి ముందే ఆవిడ పనుల నుంచి వాళ్ళకి చెప్పి అద్భుతమైనటువంటి సువాసన ద్రవ్యాలన్నీ తెచ్చిపెట్టుకుంది. ఇంటి బయట ఉన్న చెత్త కుండీలో చెత్త, ఆ పక్కన ఉన్నటువంటి చెత్త కుండీలో చెత్త, వీళ్ళందరూ తలుపు కొట్టక ముందే పోషిస్తున్న వాళ్ళు మూడు ఏంటి చెత్త వేసుకున్నాడు అప్పటికప్పుడే నెల రోజులు దాటిపోయాయి. మూడు రోజులు ఈవిడ ప్రశ్న లేదు, ఇది లేదండి వాళ్ళ లోపలికి పిలవండి. అసలు మీరు చేస్తున్న పనేసి మీరు చేసేది ఏదో కొంచెం ప్రమాదకరమైనటువంటి పనిగా ఉంది. అప్పుడు ఇంకా కాస్త బ్రిటిషర్స్ వాళ్ళ ఎఫెక్ట్ ఉంది ఇంకా మన మీద. అంటే అమ్మా ఇప్పుడు కాసేపు వెళ్ళాలి, నేను తిరిగి వచ్చాను చెప్తాను ఛాన్స్ దొరికిందని ప్రోగ్రామ్ మానుకుని మా గురువు గారు చెప్పారు కదా మాస్టర్ చెప్పండి అందరికీ అని ఛాన్స్ దొరికింది కదా అని శాఖ ఎగ్గొట్టి మన నెయ్యి రుచి ఎగ్గొట్టి మెడ వస్తాం మనిషి ఆగండి. అదే బొమ్మ మీరు వేసుకోండి లాగు కాకి లాగు వెళ్ళట్లయితే మీరు వెళ్ళండి. ఇప్పుడు వీళ్ళు దేంతో చేసుకున్నాను ఆ నెక్స్ట్ డే వాళ్ళకి అభినయ చేసి ఎంజాయ్ చేసుకున్నాను. అంటే ఒక వ్యక్తి మన పరివారంలో ఉన్నటువంటి వ్యక్తి రాకపోతే వాళ్ళని వదిలించాం కాదు, ఏం చేయాలి మెట్టి మీద వాళ్ళకైతే మీరు చెప్పండి వాళ్ళకి నేను వస్తున్నాను మీరు చెప్ప పెట్టుకోండి అని ఒక కెమెరా కూడా పెట్టుకోండి. వీడియో కెమెరా లాభం లేదు, అప్పుడొస్తే వీడియో వీడియో తీసి చూశారా నా మీద ఎంత పోసారు అయినా లేదని నాకు ఆ వీడియో చూపించాలి. మీరు నా కోరు కదా మీ మీద ఎంత చెప్పపోయిస్తున్నారు అని కాదు, మీరు ఎంత సంకల్పంతో దృఢ సంకల్పంతో మనకి ఇదివరకు వచ్చినటువంటి కార్యకర్తలు వ్యక్తులు కుటుంబాలు మాత్రమే కాకుండా కొత్త కుటుంబాన్ని కూడా ఈ లైన్లోకి తీసుకువచ్చేటటువంటిది ఎప్పుడు మీకు వస్తుంది అంటే మీకు మీరు చేస్తున్నది చాలా గొప్పది అని నమ్మకం ఉంటే, చాలా అద్భుతమైనది అని మీకు నమ్మకం ఉంటే గ్యారంటీ మీకు అందజేస్తారు. దాని కొరకు నేనేం చెప్తున్నాను, అనేక జన్మల పుణ్య సంస్కారాలు ప్రకటించినటువంటి వేళాది దేశము మీరు ఇది వినగలుగుతున్నారు. ఒకవేళ ఈ అవకాశాన్ని మీరు వదులుకున్నారనుకోండి గ్యారంటీగా వదులుకుంటున్నారు. మీరు ఇంకేంటంటే ఈ సంస్థతో మీకు చాలా మందికి గత 20 ఏళ్ల బట్టి పరిచయం ఉన్నా మీరు ఈ సంస్థని చేసేది ఏమిటి అంటే మీరు ఇంకా నెగిటివ్ ఎఫెక్ట్ ఉంది మీ వల్ల. ఇది మనలో మనం విశ్లేషణ చేసుకుంటున్నటువంటి విషయాలు, ఇది విశ్లేషణే తప్ప నింద కాదు. మీరు అది అర్థం చేసుకోవాలి. ఇంత మాట్లాడేంటి విశ్లేషణ చేసుకోండి, మన వల్ల మన సంస్థకు ఏదైనా ఉద్యోగం పడే వాళ్ళు అసలు ఉన్నది కాదు. వేరే చేత మాట్లాడు రావటం లేదు, ఖచ్చితంగా తప్పనిదే. సినిమా హాల్కి మనుషులు వెళ్తున్నప్పుడు పీపుల్స్ వాష్రూమ్కి మనుషులు వెళ్తున్నప్పుడు కాకులు తాగటానికి మనుషులు వెళ్తున్నప్పుడు సిగరెట్లు తాగటానికి మనుషులు వెళ్తున్నప్పుడు మంచి పని చేస్తున్నాం మేము అని చెప్తే మీకు మనుషులు రాదు అనుకోవడం ఖచ్చితంగా మీ విశ్వాస రాజుందనే మీ దోషే తెలుసుకోవాలి. అది ఎవరు ఇవ్వలేదు శ్రద్ధ విశ్వాసము ఎవరు ఇవ్వలేదు, మీరు తెలుసుకోవాలి. చదువుకుంటే రేపు జీవితంలో మనం చాలా ఆనందంగా ఉండగలము అనేటటువంటి శ్రద్ధ విశ్వాసమే ఇష్టం లేకపోయినా చదివించేటట్టు చేస్తాను. మన పిల్లల్ని చూపిస్తున్నాం విశ్వాసం, మీరు చదువుకోకపోతే ఆ క్షణంలో ఏమవుతుంది, ఇవాళ 1వ క్లాస్ చేరినటువంటి వాడు 20 ఏళ్లకి భగవంతుడికి తెలియాలి మనకి ఎంత చదువు వచ్చిందో కదా. కానీ 20 ఏళ్ల పాటు నేను ఏం చేయగలుగుతున్నాను, రాత్రి పొగలు వాడిని పోషించి బట్టనిచ్చి ఆహారం పెట్టి నాయన ఇంకేమీ చెయ్యవచ్చు ఇంతలు. ఆ మాత్రం విశ్వాసం ఈ గురువుల మీద మనకి లేకపోతే నేను మీరు చెయ్యలేదు. కానీ విశ్వాసం ఉంటే మీ ఆచరణలో చూపించండి, ఏంటి చూపించాలి మీ ఆచరణలో చాలా జాగ్రత్తగా. ఇది ఈ విషయం కలిగి ఇప్పుడు మీకు అర్థమైపోతే దీన్ని కనుక మీరు మీ మనసులో నిరంతరము పెట్టుకుని ఉండగలిగితే ఆ గురువు మీ నెట్టికి ఎక్కి ధ్యానం చేస్తారు. మీరు తెలుసుకోకలేదు వాళ్ళు మీ నెట్టికి ఏం చూడాలి అంటే మీకు ఈ అదృష్టము ఈ జన్మలో కనుక నేను పోగొట్టుకుంటే ఖచ్చితంగా మీకు కొన్ని కోట్ల సంవత్సరాల వరకు మళ్ళీ గురువుల దగ్గరికి వెళ్ళే యోగ్యత ఉండదు. నెక్స్ట్ బస్సులో మీకు గురువు లభిస్తారు అని అనుకోకండి. చాలా స్పష్టంగా గ్యారెంటీగా లభించండి. ఎందుకు లభించడం అంటే మీలో చాలా మంది 95,000 సంవత్సరాల నుంచి గురువు కోసం పెట్టుకుంటున్నారు. ఇప్పుడు కాదు, మీరు వెతుకుతోంది 95,000 ఇయర్స్ బ్యాక్, 95,000 సంవత్సరాల కిందట నుంచి మీరు గురువుని వెతుకుంటున్నారు. వెతుకుంటున్నారు అంటే ఇలా కాదు, మాకు వీలున్నప్పుడు వస్తాం, వీలున్నప్పుడు వస్తాం అని కాదు. ప్రాణం అంటే ఆ మార్గంలో ఉండేటటువంటి అనేక కష్టాలు ఎదుర్కొని, పూర్వకాలం కష్టాలు మీరు గుర్తు చేసుకోండి, ఇప్పుడు కష్టాలు కాదు. ట్రైన్లో రిజర్వేషన్ దొరకలేదండి, మేము కూర్చొని వచ్చామని కాదు, ఖాళీ నడకన వెళ్లాల్సి వచ్చేది, ఒంటరి మీద వెళ్లాల్సి వచ్చేది, అడవుల్లో వెళ్లాల్సి వచ్చేది, తిండి ఉండేది కాదు. 5-star హోటల్స్ అవి ఎక్కడ ఉండేవి? అక్కడ తింటే అడుగు తింటా ఉంటే హోటల్స్ ఏం లేవు. ఎక్కువ అసలు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. దేశం అయితే తెలుసు, భారతదేశానికి వెళ్తే గురువు తెలుసు, కానీ భారతదేశం ఎక్కడ? ఇలాగే 95,000 సంవత్సరాలలో మీరు ఎన్ని జన్మలేశారో ఎన్ని సార్లు చనిపోయారు? చాలాసార్లు చూస్తుంటారు, చాలాసార్లు చనిపోయింది. ఈ వెతుకు లాటికి ఈ జన్మలో మీకు ఒక పరమార్థము, ఒక లక్ష్యము ఏంటి? ఈనాటి దేశకాల పరిస్థితుల్లో గురువులు తెలిసేటటువంటి ఒక ఎక్స్పెరిమెంట్ ఏంటి అంటే, ఇప్పుడు మీరు మమ్మల్ని వెతుక్కోవద్దు, మేమే మీ దగ్గరికి వస్తాం. ఆ గురువులు మన దగ్గరికి రావటానికి చేసినటువంటి ప్రయత్నమే మీ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్, మొబైల్స్, కమ్యూనికేషన్స్ ఇవంతా కూడా. మానవ జాతిలో కొంతమంది అయినా దీనికి స్పందించి దానికి అనుగుణ్యంగా జీవించకపోతే ఈ మొబైల్స్ పోతాయి, కంప్యూటర్స్ పోతాయి, ఇంటర్నెట్లు పోతాయి, అన్నీ పోతాయి. మళ్ళీ ఒక ప్రళయం వచ్చింది అని చెప్పుకుంటాం. జరగబోయేదే ఇంటే మీరు మీ జీవితాన్ని తీసుకోండి. మీరు గురువుకి ప్రాధాన్యత ఇస్తున్నారా? మీ కోరికలకి ప్రాధాన్యత ఇస్తున్నారా? చాలా మంది నాతో ఏం చెప్తారు, కాస్త మా హెల్త్ బాగుపడండి, మేము వచ్చేస్తాం. మీ హెల్త్ బాగుపడదు, గ్యారంటీగా మాట అన్న వాడికి బాగుపడదు. హెల్త్ బాగున్నా, బాగుండకపోయినా, డబ్బు ఉన్నా, డబ్బు లేకపోయినా, అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నా, అనుకూలమైనటువంటి పరిస్థితులు లేకపోయినా, మీరు పనిలోకి దిగాలి. ఉద్యోగం మీరు చేసుకున్నప్పుడు ఇంటి పరిస్థితులు బట్టి ఉద్యోగం మారుతున్నారా? మీరు ఇంటి పరిస్థితి ఎలా ఉన్నా ఉద్యోగానికి వెళ్ళాలే, ఎలాంటి ఇంటికైనటువంటి పరిస్థితులు ఉన్నా. అంతకంటే తీవ్రమైనటువంటి మానసిక స్థితి మీరు తెలుసుకోగలిగితే ఈ రోజు నుంచి అయినా ఖచ్చితంగా మీ జీవితాలు ధన్యం అయిపోవటమే కాకుండా మీతో పాటు ఉండే ఇటు ఏడు తరాలు, అటు ఏడు తరాలు వాళ్ళు కూడా అద్భుతమైనటువంటి శాంతి పొందుతారు. ఇంత ఆలోచన విధానంలో మార్పు, శాంతి కావాలి అనుకుంటారుతో పాటు నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా గురువుల యొక్క కార్యక్రమాన్ని ఛాయచక్తులా చేస్తాను. ఈ ఛాయచక్తులా అంటే మీరు ప్రాణం పోవాలా, మీరు అలసి పడిపోవాలి, అప్పుడు ఆగాలి తప్ప నేను రోజుకే గంట చేస్తానన్నాను అంటారు. ఏంటి నువ్వు రోజుకే అరగంట సినిమా చూస్తానంటున్నావా? సినిమా పూర్తి ఎంతవరకు చూసానే సమాసమైనటువంటి మానసిక నిర్వీర్యత, నపూంసకత్వం మనలో ప్రవేశించింది. మీకు అర్థం కాకుండా ఆ నిర్వీర్యత ఇక్కడ అందరూ అలాగే ఉందండి, సమాజాన్ని అందరూ అలాగే ఉందండి. నో ప్రాబ్లం. లేవండి, ఆ జాత్యాన్ని వదులుకోండి. ప్లస్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంతమందిని కలుపుకుని నేను వెళ్ళమని చెప్తున్నాను కనుక మనుషులు కలుస్తారు అని అనుకోకండి. హలో, సినిమా కొంటే కలుస్తారు, రాళ్ళు విషయాలంటే కలుస్తారు. మహాత్మా గాంధీ బ్లడ్ గ్రూప్ ఉంటే బ్లడ్ బ్యాంక్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ బ్లడ్ బ్యాంకులు పెట్టకుంటే బ్లడ్ అంతా నెనపాలో ఉంటారు. బుర్ర ఉండేటువంటి వాడు ఎవడైనా అలా చేస్తాడు? మీకు ఖర్చు ఉంటే కాకపోతే కొడుకు సందేహం. అది నువ్వు బ్లడ్ కొన్ని అనేక చదువులేని దద్దమ్ముల సంస్కారహీనుల ఒక్కడ మాట అయితే నేను చూస్తా కదా, అది తక్కువ లేదు. ఏది తక్కువ? బ్లడ్ బ్యాంక్ పదవి పట్టడం తక్కువ తక్కువ కాదా? మరి పరిహారం ఏంటి? వెళ్ళండి ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళందరూ ఆ బ్లడ్ మళ్ళీ ఇవ్వండి మీ బ్లడ్ అని చెప్తే సమ్మున్న ఒక్కడు వ్యక్తి కనిపించడే నాకు మీకు కరెక్ట్ అనిపించడం లేదా? కోపంతో ఆలోచనతో నువ్వు బ్లడ్ బ్యాంక్ని కౌన్సిల్ చేసావు, మరి ఇప్పుడు అది బ్లడ్ ఎక్కడ నుంచి వస్తుంది? పోయిన బ్లడ్ కాదు. మరైతే నువ్వు లోపడింది కదా, ఆదేశం ఉంది ఏడిచిందని కదా నువ్వు పదలు పడ్డావు. ఆ ఆదేశం ఎలా చూపించు? ఇచ్చే నీ మొత్తం దగ్గర లైన్ కట్టి బ్లడ్ బ్యాంక్ ముందు ఒక్కడు చెప్పడే ఒక్క లీడర్ ప్రతి తమ్ము లేదే ఎవరికి ఏమంటావు? నిర్వీర్యులు కాకేంటి, నపూంసులు కాకేంటి మనం అందరం? ఇలాంటి నపూంసకుడు ఎందుకు పనికొస్తారు? దేనికి పనికిరారు. మీ జీవితానికే మీ కుటుంబానికే మీరు పనికిరారు. మనం అందరం కూడా ఓ విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో వదిలించుకోలేక ఒక కుటుంబంలో జీవిస్తున్నాం. మీరు అర్థం చేసుకోండి, మీ జీవితాలు మీ కుటుంబాలను మీరు చూసుకోండి. ప్రేమతో మమతాను రాజాలతో బంధించబడి కుటుంబాలు ఏమీ లేవు. వదులుకోలేక ఏ నోట్ డెవిల్ ఈజ్ బెటర్ దెన్ అన్ అన్నోన్ గాడ్ అని ఇంగ్లీష్ లో ఆమెట. మనం అంతా ఇంగ్లీష్ వాళ్ళం కనుక దాన్ని అష్టాలా పడుతుంది. ఆమె అర్థం ఏంటా? తెలిసిన దెయ్యము తెలియని సమస్యడు కంటే లేదు ఆ సామెత అర్థం. అంటే ఏదో కుటుంబంలో పడి ఎదుగుతున్నో అందరూ రాష్ట్రమే ఏమి అనుకూలమైనటువంటి గృహం ఇల్లే కాదులే. నేను తెలియదు, తెలిసిన తెలియాలి అందరూ. తెలియని దేవతల దగ్గరికి ఏం వెళ్తాం అని శాంతితో జీవిస్తున్నటువంటి మనకి ఈ గురుదేవుల యొక్క పుట్టిన రోజు ఒక కనువిప్పు అవ్వాలి. ఎంత కనువిప్పు అవ్వాలి? కలిసి చేస్తాం కానీ కలవకపోతే వాళ్ళు రాలేదని నేను నా పని మానను. ఇంతటి గురువు గారు లాస్ట్ చెప్పినటువంటి మాట ఏంటంటే ఏకలా చెరువులే రవీంద్రనాథ్ టాగోర్ గీతాంజలిలో ఇక్కడ ఒంటరిగా వెళ్ళి మీకు అప్పుడు సహాయ సహకారాలు అందించారు. ఈ చాలు మజుందారులు ఈ బాల్ గ్రూప్ లీడర్లకి ఇప్పుడు ఇంతమంది స్పందిస్తున్నారు. కానీ వాళ్ళు అడిగి వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు ఎవరు రాలే. వాళ్ళు మిల్లిమిల్లిగా వాళ్ళు నమ్మినటువంటి సిద్ధాంతాన్ని ఇతరులకి తెలిసి ఓ మహాసంస్థగా అయితే ఒక విప్లవ సంస్థగా రూపొందించుకోగలిగారు కదా. ఇప్పుడు ఏం కాబోతున్నదో నాకు తెలియదు. కానీ ఈ మహావిప్లవ సంస్థ ఒక పొలిటికల్ పార్టీగా రూపొందితే ఈ ఆదర్శాన్ని వాళ్ళు అలాగే ఉంచుకోగలిగితే రేపు మొత్తం భారతదేశం వాళ్ళ జరిగితే జరుగుతుంది. ఇప్పుడున్న లీడర్స్ మనం చూస్తున్నాం కదా, ఇప్పటికీ మనకి నాకు లీడర్స్ గా ఉన్నారు. ఖచ్చితంగా నేను వాళ్ళకంటే చాలానే వాళ్ళు నమ్మిన సిద్ధాంతానికి అడిగి పెట్టుకుంటున్నారు, ప్రాణాలు చేస్తున్నారు. ఇతరులు ఇప్పుడు జరిగేటటువంటి చర్చలలో ఈ మొత్తం ఒక పొలిటికల్ పార్టీగా కనుక వాళ్ళు కొంత పేరు చూపు దాచుకోగలిగితే నా కోరిక అంతేత డైరెక్ట్ గానే గురువుని తీసుకుంటున్నాను. నేను మీకు చెప్పుకోవడం లేదే. నేను దీంతే కనుక ఒక పొలిటికల్ పార్టీగా మారగలిగితే తగినట్టు వీళ్ళు స్పందించగలిగితే ఎవరైతే స్పందించదు. వాళ్ళు ఏ సదుద్దేశంతోనూ ఈ మీటింగ్ పెట్టడం లేదు. వాళ్ళకున్న లాభాలు వాళ్ళకి ఉంటుంటే నాకు తెలియదు వాళ్ళకి ఏం లాభాలు ఉన్నాయి. అక్కడి అవకాశాన్ని కలిగే వారసులకు వాళ్ళు ఉపయోగించుకోగలిగి ఒక పొలిటికల్ పార్టీగా మారగలిగితే భారతదేశం తెలిసిన ఇంకా మనం అవసరం కావు వాళ్ళు కాదు. ఎందుకంటే ఒక ప్రేమ ఉంది మనుషుల మీద, ఒక ప్రేమ ఉంది వాళ్ళకి, ఆ ప్రేమ వాళ్ళకి మీద ఏం చేస్తుంది, ఇలా కలలు చెప్పుకుంటూ కూర్చోవలసిన పని లేదు. మరి ఆ రోజు వస్తే మీకు వృత్తి, ఆ రోజు రాకపోతే ఒకవేళ వృత్తిగా వాళ్ళకి ఇలాంటి ఒక విశ్వ మానవ శ్రేయస్సు కోసం అభివృద్ధి ఒక మార్గం ఉన్నది అని చెప్పే బాధ్యత కూడా మందే. మీరు దానికి వేప కలిగితే మీరు ఎవరు సహకరిస్తారని అనుకోకండి, మీరు ఒంటరిగానే ముందుకు వెళ్ళాలి. అది ఎప్పుడు గుర్తించుకోండి, బై ఛాన్స్ దొరికితే ఆనందించండి, దొరకకపోతే నో ప్రాబ్లం. పాయింట్స్ అర్థమవుతుంది కదా, ఫస్ట్ పాయింట్ ఆలోచన విధానంలో మార్పు. ఏంటి ఆలోచన విధానంలో మార్పు? కోరికలు తీరటం కాదు, శాంతి నా లక్ష్యము. మీరు చూసుకోండి, ఎప్పుడు ఎప్పుడు మీరు కోరికల మీద ఆధారపడి నిర్ణయం తీసుకుంటారో మీరు అశాంతి, ఖచ్చితంగా అశాంతి. ఇంకోటి ఏం చెప్పాను, ఆ శాంతి గురించి, ఇలాంటి రోజుల గురించి కొన్ని వేల సంవత్సరాల నుంచి మీరు తాపత్రయపడటం వల్ల గురువులందరూ కలిసి సరే మానవ జాతికి మనమే వెళ్ళి మార్గాన్ని చూపించాం, వాళ్ళు ఎదుర్కోలేక చాలా అవస్థపడుతున్నారు. మన అందరి గురువులు ఒక ప్రణాళిక వేసుకుని ఈ పరిస్థితులు కల్పించారు. ఒక గురువు కల్పించింది కాదు, గురువులు అందరూ కలిపి సరే పాపం రాత్రి పవనీయాలని నేను లక్షల లక్షలాలని తిరుగుతున్నారు. వాళ్ళు పడే కష్టాలు కాదు, వాళ్ళ దృష్టిలో మీరు పడిన కష్టాలు కాదు. మీకు తెలియదు, ఎందుకంటే మీకు ఈ జన్మలో ఉన్నదే తప్ప ఇదివరకు జన్మలో మీరు పడిన కష్టాలు మీకు తెలియదు. అంతేగా లభించిన అవకాశాన్ని కూడా పోగొట్టుకుంది. ఇంకా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్, టెలిఫోన్ కమ్యూనికేషన్స్ ఇవన్నీ అందుకు మానవ జాతికి అందజేయబడ్డాయి. మీరేమంటున్నారో, మీ అమ్మాయికి ఏమైందో, మీ అబ్బాయికి ఏమైందో, దానికోసం రాబోయింది. గురువులు నిర్ణయిస్తున్నారు మొత్తం ప్రపంచంలో ఎక్కడెక్కడ మానవుడు ఉన్నాడో అక్కడక్కడికి సందేశం వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతున్నా గురువులు సక్సెస్ఫులే, మీ జీవితాలు సక్సెస్ఫుల్ అవునా కాదా మీరు నిర్ణయించుకోండి. వాళ్ళ దీనికి గురువు గారి యొక్క ఆత్మకథను మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. గురువు గారి యొక్క ఆత్మకథలో మొట్టమొదటి ఛాప్టర్ ఏంటి? సౌభాగ్య సూర్యోదయం. సౌభాగ్య సూర్యోదయం ఆయన ఏం చెప్తాడు, నేను గాయత్రి చేసుకుంటూ ఉన్నాను, నిరంతరము ఒకే ప్లేస్లో ఒకే సంఖ్యలో గాయత్రి చేసుకుంటూ ఉన్నాను. నేను విద్యోపరిక సంస్కారం అయిపోయిన తర్వాత సడన్ గా ఒక రోజు ఆయన గురువు సాక్షాత్కరించాడు సూక్ష్మ జగత్తులో. అటువంటి గురువుని ఉంచుకుని 22 ఏళ్ళు గట్టిపోయాక కూడా మన గురువుని సూక్ష్మ జగత్తులో మనం చూడలేకపోయాం. ఇంతకంటే అసహించుకోవలసినటువంటి పరిస్థితి ఏమీ ఉండదు, చిప్పుపడాలి. ఆయనకి ఆయన గురువు కనిపించినప్పుడు సూక్ష్మ జగత్తులో మనకి మన గురువు కనిపించలేదు. ఎలా తెలుసు నాకు కనిపించుంటే ఇలా ఉందాం మనం అంటున్నాం అంటే అది నీకే కాదన్నా, నన్ను కూడా చూసుకుంటున్నా, నాకు కనిపించడు అని ఆయనకి 7 ఏళ్ళలోనో 8 ఏళ్ళలోనో కనిపించాడు ఆయన గురువు. మదన్ మోహన్ మాధవ్య దగ్గర కాశీలో దీక్ష తీసుకున్నాడు. దీక్ష తీసుకుని కంటిన్యూస్గా బ్రేక్ లేకుండా గాయత్రి మంత్రం చెప్ప రోజుకి 5 మాలలు మాత్రమే చేసేవాడు ఆయన. ఆయన ఏదో 66 మాలలు 7 గంటలు చేసి గురువు కనిపించాడు అనే అపోహలో ఉండకండి. ఆయనకి ఏదో చాలా గొప్ప వ్యక్తి ఏమి దీక్ష ఇచ్చేయలేదు, మహర్షి ఏమి దీక్ష ఇవ్వలేదు, ఒక సాధారణ మంచి వ్యక్తి, మదన్ మోహన్ మాలయ్య ఒక మంచి వ్యక్తి అంటే ఒక సాధువు కాదు, ఒక సంత కాదు, ఒక మహాత్ముడు కాదు, గాయత్రి మంత్రం తీసుకెళ్ళాడు. కండిషన్ ఏం చెప్పాడు అంటే గాయత్రి మంత్రము సద్బుద్ధి దాయకము, గాయత్రి మంత్రము కల్పవృక్షము, గాయత్రి మంత్రము కామధేను, గాయత్రి మంత్రము కల్పవేది. ఇంత నిన్న రోజుకి కనీసం 1000 సార్లు గాయత్రి చేయండి అని నేను చెప్పినా ఇంకా చాలా మంది దానికి క్లిక్ అయినట్టు నాకు అనిపించడం లేదు. ఎంత ప్రారంభ కర్మలు మన నెత్తి మీద ఇచ్చి సాగరిస్తున్నాయని చూడండి. ఖచ్చితంగా మీ సంచిత ప్రారంభ కర్మలే మీకు అడుగుతుంది. అసలు 1000 సార్లు గాయత్రి చేసుకోవడానికి ఏం చేశాడు? కర్మ వినాశకాలే విపరీత బుద్ధి. నెత్తి మీద మనమే సంపూర్ణ చేసుకున్నటువంటి సుసంస్కారాల ప్రారంభ కర్మ మన నెత్తి మీదకెత్తి పాండవం చేస్తూ ఉంటే దైవము ఎందుకని చెప్తున్నాను? నేనప్పుడే గుర్తు చేసుకోండి, నా ప్రారంభ కర్మ ఇలా ఏడిచింది, నేను మంచి మార్గంలో నన్ను వెళ్ళలేవటం లేదు అని. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో అయినా కూడా నేను 1000 సార్లు గాయత్రి చేస్తే గాని కదల్లో అది ఒక చిన్న నిర్ణయం కాదు ఈ జీవితాన్ని మాత్రం గ్యారంటీ మాత్రం తెలుసుకోగలదా? ఇంటికి వెళ్ళి చెప్తాను ఎందుకంటే ఏంటి అని నేను నిన్నంటే నువ్వు ఏ మాట్లాడు నేను ఇప్పుడు శాస్త్ర గాయత్రి చేసుకుందామని కానీ నేను 100 రోజులు ఇప్పుడు మీకు సాయంత్రం టైం వస్తుంది చేసుకోండి. అది చేసుకోండి, అది చేసుకోకుండా మాత్రం ఫలితాలు రావు. ఈ నిర్ణయాలు మీరు రాసుకుని అండర్లైన్ చేసుకుని ఆచరణ పెట్టుకోకపోతే ఖచ్చితంగా గురువు ఇప్పటికే ఒక విధమైనటువంటి నిర్వేదానికి గురి అయి ఉన్నారు. నిర్వేదం అంటే చెప్తే తండ్రి ఫీజు కట్టేస్తాడు, పుస్తకాలు చదివిస్తాడు, ట్యూషన్స్ ఫిట్టింగ్ చేస్తాడు, అన్ని ఫిట్టింగ్ చేశాక ఇంకా వాడి కుర్రాడి సీట్ వస్తుందో రాదు. తండ్రి చెప్పగలడా? చెప్పలేడు. ఎవడు చెప్పగలడు? కుర్రవాడు చెప్పగలడు. కుర్రవాడు చదువుకుంటే వస్తుంది, చదువుకోకపోతే అంటే గురువులందరూ ఇప్పుడు అలాంటి నిర్వేదన స్థితిలో ఉన్నాను. వాళ్ళు చెప్పగలిగిందంతా చెప్పేశారు, వివరించగలిగిందంతా వివరించేశారు. ఒక సంస్థాగతంగా దానికి చెప్పవలసినటువంటి విషయాలన్నింటినీ కూడా ఒక సంస్థలు పెట్టి చెప్పేశారు. అయినా అలాంటి గురువుని పొందినా కూడా సిగ్గు లేకుండా ఇప్పటికీ అనేక సార్లు నేను చెప్పినా మీరు 1000 సార్లు గాయత్రి చేసుకోలేకపోతున్నారు. మీ లాంటి ప్రారంభ కర్మ ఎంత జటిలమైందో మీరు ఊహించారు, ఎంత ఫ్లాగ్ పడిపోయి ఉన్నదో మీ మీద కుసంస్కారాల యొక్క ఒకటే మాత్రం అమ్మడు ఏం చేయలేదు. ఎవరికి వాళ్ళు నిర్ణయించుకుని చేసుకోవాల్సిందే. 1000 సార్లు కంటే తక్కువ గాయత్రి చేసుకోకండి, ఒకే సిట్టింగ్లో చేసుకోండి. భలే ప్రశ్నలు నడుస్తారు, పొద్దున్న 3 మాలలు సాయంత్రం 3 మాలలు నడు. నువ్వు చేసుకోకపోతే ఏంటిట నాకు? ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ యూ. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, ఈ 3 రోజులు కూడా నేను నీకు మంట పండిస్తాను. మీరు మంట కలిగితే మీరు చలిగా ఉంటే ఈ మంటతో ఆ కడి ఆరిపోయి మీరు కలిసలైపోయి మండిపోయి వెళ్ళాలి. కలిసి ఎలా మండించుకుంటారు? చెప్పినది అంత ఈజీగా వదిలేసుకోకండి. మీరు మండి మండి వెళ్ళండి. నేను చాలాసార్లు చెప్తున్నాను, చాలా మంది నా దగ్గర గురించి మాట్లాడారు, మాకు చెప్పండి అవుతాయి ఏంటి ఏం చెప్పింది ఎన్నిసార్లు చెప్పింది. అందులో ఈ మధ్య చాలా స్పష్టంగా చెప్తున్నాను, లాస్ట్ గురుపూర్ణిమ నుంచి ప్రతి పూర్ణమికి నేను చెప్పినటువంటి క్లాస్ చెప్తే ప్రతి క్లాస్ మీరు అనేక సార్లు చెప్తే ఖచ్చితంగా మీ జీవితాలు మారిపోతుంది. మీరు కావలసినట్టు జీవించటం దయచేసి మానేయండి. ఆ వ్యాసాలు వదలండి. లేదు, మీరు గురువుకి తగినట్టు మారాలి. కానీ గురువుని మీకు తగినట్టు మారుస్తారండి. ఎప్పుడు మీకు అర్థం అవుతుందండి? మీకు అర్థం కాదా ఎన్నిసార్లు చెప్పినారు? వాట్ నాన్ సెన్స్ చేసి మీరు చెప్తా కాలంలో కదా గురువుని మార్చకండి. మారడు నశిస్తాడంటే కోటి మమ్మల్ని వరకు ఇక్కడ చెప్పింది ప్రతిదీ గుర్తుంచుకోండి. లక్ష్యం ఏమిటి? ఆలోచన విధానం మారాలి. ఏంటి ఆలోచన విధానం మారాలి? నాకు శాంతి కావాలి తప్ప కోరికలు తీరడం కాదు. శాంతి కోరుతుంది, నేను కోరికలు లేకపోతే శాంతి తక్షణం శాంతి వస్తుంది. కోరికల యొక్క ఆ జంజాటమే నీకు అశాంతి కాదు. మరి కోరికలు లేకపోతే ఏం చేయాలి? గురువు యొక్క ప్రణాళికకి అనుగుణ్యంగా మీ జీవితాన్ని తక్షణం మార్చుకోండి. కేవలం ఉద్యోగం కుటుంబం ఎందుకు అంటే బాధ్యత ఉంది కనుక, అడుగుని తినలేము కనుక. గురువుగారు సిద్ధిస్థాయి వాళ్ళు వస్తే డైరెక్ట్ గానే చెప్తున్నాను, బయటకు వచ్చి అడుగు తినండి. వాళ్ళు అడుగు తిని చూపించారు. సిద్ధిస్థాయి 5 ఏళ్లలో అడుగుతున్నాయి, అవునా కదా? ఇంతమంది కోరికలు తీసుకున్న వాడికి అడుగుతునే కర్మే ఉంది. చేసి చూపించడం వాళ్ళ ఆనవాయితీ కనుక. ఇక్కడ మీకు దమ్ముంటే అడుగు తినండి. నేనేం కాదంటలే, కానీ పని చేసుకో. ఇదేదో బాగుంది హాయిగా అడుగు పెట్టకుంటూ అడుగు తినమన్నది ఎందుకు అంటే, ఉద్యోగాలు సద్యోగాలు అని చెప్పి మీరు టైం వేస్ట్ చేసుకుంటున్నారు. ఇంత డబ్బు లేకపోతే కనీసము మినిమం టైం ఉద్యోగానికి దానికి పెట్టండి. ఉద్యోగాల గురించి వెంపర్లు ఆడకండి, ప్రమోషన్స్ గురించి వెంపర్లు ఆడకండి. ఎందుకు పనికిరావు ఈ ప్రమోషన్స్ మీకు? కానీ ఈ మార్గంలో ఒక అడుగు మీకు ముందుకు వెళ్ళగలిగితే ఏవైనా సార్ మీరు కాదు మీతో పాటు ఉన్నటువంటి వాళ్ళు అనేటువంటి నమ్మకం. దానికి ఏకైక మార్గం ఏంటి అంటే సంప్రదాయ సార్లు నాన్ స్టాప్గా కూర్చొని చేసుకోండి సామూహికంగా. ఇప్పుడు ఒక పెద్ద పండరాయని నిలబడింది, అదంతా కుదురుతుంది మాత్రమే నాకు తెలియదు. ఐ డోంట్ కేర్. నేను చేసుకోగలిగితే సామూహికంగా చేసుకోండి, లేకపోతే మాత్రం. కానీ చేసుకునేటటువంటి వాళ్ళు ఈ 3 రోజుల్లో నేను చెప్పిన పని చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఐ ఆమ్ ఆల్వేజ్ అవైలబుల్. ఇది తెలియకుండా మాస్టారు అని దయచేసి నా దగ్గరికి రాకండి. నేను చెప్పేవి అసంభవాలతో నేను కోరడం లేదు, నాకు తెలుసు. ఎందుకంటే ఇదంతా నేను ఉద్యోగం చేసుకుంటే ఏం చేసుకున్నాను కంటే నాకు తెలుసు ఇది పాల్గొనండి. కేవలము మీ దృష్టికోణం మారాలి, మీ ఊహా విధానం మారాలి, మీరు ఆలోచన విధానం మారాలి. అంతేగా ఆయన రోజుకి 5 మాలలు చొప్పున గాయత్రి చేసుకుంటూ ఉంటే సడన్గా ఒకరోజు ఆయన వెలిగించినటువంటి అఖండ జ్యోతి వెలుగులు ఆయన గురుదేవుడు కనిపిస్తుంది. జ్యోతి గురువుకి ప్రత్యామ్నాయము అని చాలా జాగ్రత్తగా చెప్తుంది. గురువు ఎక్కడున్నాడు? జ్యోతి సంస్థ దీపం ఉంది అంటే గురువు ఉన్నాడు అక్కడ. నువ్వు చూడగలుగుతావు వేరే, చూడలేవు వేరే. ఆయన 5 మానవుల గాయత్రి రోజు చేయగా 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 5-6 ఏళ్లకి జ్యోతిలో ఉన్నటువంటి గురువుని చూడగలిగి ఇంతగా మీకు గురువు ఎక్కడ ప్రత్యక్షం అవుతాడో జ్యోతిలో ప్రత్యక్షం. అందువల్ల మీరు జ్యోతి రెండు పక్క పక్కన పెట్టమంటారు. ఉపాసన చేసుకున్నప్పుడు, పూజ చేసుకున్నప్పుడు ఇంకేదంటే ఆ నీటి పాఠశాలలో ఆ జ్యోతి యొక్క వేడి గురువు యొక్క రూపము దాగుతుంది. అది ప్రతి క్షణము జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు జరుగుతుంది, నేను గమనించలేదు. ఆ దృష్టి లేదు మనకి. ఈ గాయత్రి చేయటం వల్ల మీకు ఆ దృష్టి వస్తుంది. చెట్టు చెట్టుగానే కనిపిస్తుంది మామూలు వ్యక్తికి, బోటనీ అని బోటనీ చదివే వాళ్ళు కానీ చెట్టులో ఇంకా చాలా చాలా కనిపిస్తాయి. చెట్టు ఆకు యొక్క రంగులు మారిపోతే దాంట్లో ఏం కలిగిందో ఏం ఇచ్చిందో ఎలా తెలుస్తుంది కదా? ఆకుల రంగు మారుతుంది ఎలా ఉంటుంది స్వాధ్యాయంలో. ఇంకా ఈ స్వాధ్యాయాన్ని చాలా చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ మనం 3 పుస్తకాలు చదువుకోబోతున్నాం, కల్పసాధన, గురుదేవుడు యొక్క ఆత్మకథ సోల్ ఎండిక్ మెకానిజం. ఈ మూడు రోజుల్లో నేను పూర్తి చేసేస్తానండి. ఇంతే పాఠ్యం ఎలా చేసుకోవాలో ఏదో మీరు అర్థం చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీకు వెళ్ళే ముందు మీకు ఒక టైం టేబుల్ ఇస్తాం. ఆ టైం టేబుల్ ప్రకారం మీరు 22 రోజులలో ఆ మూడు పుస్తకాలని మధ్యించాలి. ఇప్పుడు చెప్పినటువంటి మూడు పుస్తకాలని మధ్యించాలి. ఈ మూడు పుస్తకాలు కాకుండా కొంతమంది గురువుల యొక్క సంస్థలకి కావలసినటువంటి ప్రాణశక్తి కూడా మీ నుంచి వెళ్ళాలి అని చెప్పాను కనుక ఆ పుస్తకాలు సెలెక్ట్ చేసుకున్నామండి. ఈ మూడు పుస్తకాలు ఇక్కడ నేను ఎలా చెప్పాను అదే పథకాలో అవి చదువుతాయి. అర్థమైందా? మీరు ఈ మూడు పుస్తకాలు చదవమని నేను చెప్పకుండా ఇది ఒక టెక్నిక్ అంటే ఒక 12-27 రోజులలో ఒక నిశ్చితమైనటువంటి టార్గెట్ రీచ్ అవ్వాలి. ఆ తర్వాత 3 రోజులలో మీరు రీచ్ అయినటువంటి టార్గెట్ ని నిజంగా చాలా మందికి మీరు చెప్పాలి, బలవంతంగా కూర్చోబెట్టి చెప్పాలి. అది తర్వాత చెప్తాను ఏం చేయాలన్నది, అది అలా ఉంచుకోండి దాన్ని. అంతటి గురువు గారికి ఆయన గురువు గారు కనిపించారు. కనిపించి ఏం చెప్పాడు, అనేక జన్మల బట్టి నేను మీతోనే ఉన్నాను, మీకు తెలియకపోయినా ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. శ్రీరామ శర్మ ఆచార్య గురుదేవుడి యొక్క ఆత్మకథ మన వారసత్వం. మన వారసత్వం అంటే అర్థం ఏంటి, ఇట్ హ్యాపెన్ ఇట్ వాజ్ ఆల్సో, అది ఆయనకి మాత్రమే జరగలేదు మనకి కూడా జరిగింది. అంతే అనేక జన్మల బట్టి పూజ్య గురుదేవుడికి ఆయన గురువు వెంట ఉండి నడిస్తే మరి మనకు ఖచ్చితంగా మన గురువు మన వెంట ఉండి నడిపించే ఉండి ఉంటాడు. ఆయనకి తెలియదు మనకి తెలియదు, ఆయన గురువు ప్రత్యక్షమై ఆయనకి నాయన అనేక జన్మల బట్టి నేను నీటిలోనే ఉండి నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చాను అని ఆయన చెప్పినప్పుడు మన గురువు ఏం తీసుకుంటాడు, అంతేకా మళ్ళా నాకు గురువు కనిపించలేదే, నేను దీపం వెలిగించి చూస్తాను, ఎదురుకుండా ఆయన కనిపిస్తుంటే నువ్వు దీపం వెలిగించి తీసుకుంటే నీ మూర్ఖత్వాన్ని ఏమనుకోండి. ఇప్పటికీ చాలా మందికి మీకు మీ గురువు లభించాడు అనేటటువంటి ఊహ రావటం లేదు. అది ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి ఊహించుకోండి, ఎదురుకుండా గురువు ఉన్నా కూడా ఇప్పుడు కృష్ణ జగత్తులు కనిపిస్తారు. ఏం చేస్తారు కృష్ణ జగత్తులు కనిపిస్తే ఏ భూతమో తెలియమో అనుకుంటాం. శ్రీరామ శర్మ ఆచార్య అదే అనుకున్నాడుగా, ఏ భూతమో తెలియమో అనుకుంటాం. లేకపోతే మీకు గురువు అంటే ఏదో ఒక కాన్సెప్ట్ ఉంటుంది, ఒక ఊహ ఉంటుంది, దానికి అనుగుణి ఎక్కడ గురువుని మార్చేసుకుంటాము. ఇంకే ఆయనకి రూపం లేదుగా, రూపం ఉండి మీలాగా మాట్లాడగలిగే గురువు దొరికినప్పుడు ఆ గురువుని మీరు ఉపయోగించుకోండి తప్ప కృష్ణ జగత్తులో గురువుల దగ్గరికి పోకండి. పోయినా మీరు వాళ్ళని గుర్తించలేరు. ఉన్న నాలెడ్జ్ ముందు నేర్చుకుంటే ఎదుర్కొండా చెప్తున్నది, తర్వాత మీరు కృష్ణ జగత్తులో వెళ్తుంది కానీ అక్కడ ఆ గురువులు ఏం చేయిస్తారో తర్వాత మనం ఆలోచిస్తాం. కానీ శ్రీరామ శర్మ ఆచార్యకి ఆయన గురువు ఏం చెప్పాడు, 3 జన్మల ముందు నేను అనుకాతలు ఉన్నాను అని 3 జన్మల గురించి చెప్తాడు. సమర్థకులు రామ్ గారు, కబీర్ గారు, రామ్. ఆ 3 జన్మలే కాక ఇంకా అనేక జన్మల వివరాలు నాకు చూపించారు ఆయన, అది మీకు అనవసరము అన్నాడు ఆయన. ఎందుకన్నాడు ఆ మాట, ఇది ఎందుకు అవసరం మనకి? ఆయన కబీర్ గారితో ఏంటిట, ఇంతకీ మా అమ్మాయికి పెళ్ళి అవుతుంది అవుతారు చెప్పమనండి. ఆయన కబీర్ గారితో నాకేంటి, ఆయన సమర్థకుడు రామ్ గారు వాటే నమ్మకం లేదు, అదంతా బాగానే ఉంది. అర్థమవుతుందా నేను చెప్పింది? నేను మీ ఆలోచన విధానం ఇప్పటికీ కూడా దోష యుక్తంగానే ఉన్నది. మీరు సవ్యంగా ఆలోచించలేకపోతున్నారు. ఎందుకు ఆయన ఈ మూడు జన్మల గురించి మాత్రమే చెప్పాడు? ఎందుకు చెప్పాడు అంటే, మనమందరము కూడా ఇవ్వాలి, ఇప్పుడు గాయత్రి పరివార్ అనే పేరుతో ఒక చోటకి చేరుతున్నాము. ఈ మూడు జన్మలలోనూ ఆయనతో పాటు ఉన్నాము కనుక అన్నది మీకు ఎప్పుడు అర్థమవుతుంది. అర్థమవుతే ఏంటి, ఇప్పుడు నా ఉద్యోగం సంగతి చెప్పండి సార్, నా ప్రమోషన్ సంగతి చెప్పండి సార్, నాకేమీ తెలియదు సార్, నేనేమి తెలియదు మీ వ్యక్తిగత జీవితానికి. కానీ ఆధ్యాత్మిక జీవితానికి అందమైనటువంటి భవంతి ఎలా నిర్మించాలో చెప్పగలను. వ్యక్తిగత జీవితాన్ని ఎందుకు పంచడం? నువ్వు ఎంత గొప్పవాడివైనా రామాయణంలో నేను చాలా సార్లు నీకు దానిస్తాను. సుగ్రీవుడు సూర్యపుత్రుడు, హనుమంతుడు వారి పుత్రుడు, ఇద్దరికి వరదానాలు ఉన్నాయి, ఇద్దరు గొప్పవాళ్ళు పుట్టిన దగ్గర నుంచి. కానీ ఒక వాళ్ళని ఎదుర్కోలేక తిరిగి వాళ్ళ వలే విష్ణుమోగ పర్వతం మీద ఎవడు ఎప్పుడు ఏమవుతున్నాడో, ఎవడు ఎప్పుడు నా మీద సంతరిస్తాడో అని భయంతో బతికారు వాళ్ళు. రాముడు లక్ష్మణుడు వస్తూ ఉంటే వాళ్ళ రియాక్షన్ ఏంటో మీకు తెలుసు కదా. ఎంత రియాక్షన్? తిరిగి రియాక్షన్, తిరిగి దద్దమ్మలు అలా ఆలోచిస్తారు, చంపడానికి వస్తున్నాడేదో. కానీ మామూలు వ్యక్తులు వాళ్ళు, హనుమంతుడు మామూలు వ్యక్తి అనుకుంటున్నారా మీరు? సుగ్రీవుడు మామూలు వ్యక్త. కానీ ఎప్పుడైతే వాళ్ళు రాముడి పని చేయటానికి వచ్చారో వాళ్ళ శక్తులన్నీ ఆవిర్భవించాయి, దానికి ఉపయోగపడ్డాయి. మీకు దయచేసి ఉపయోగించుకోవడానికి ప్రయత్నించకండి. ఆ పిచ్చి వేషాలు వేయద్దు. ఇప్పుడు అది ఉంటుంది కలెక్టర్కి సెంట్రల్ పవర్స్ ఉంటాయి. ఇక నాకు సెంట్రల్ పవర్స్ ఉన్నాయని వాళ్ళ కుటుంబం వాళ్ళకి వాళ్ళకి ఆ పవర్స్ ఉపయోగిస్తే ఏమవుతుంది? ఒక చిన్న కలెక్టర్ తనకున్నటువంటి దాన్ని తన దానికోసం ఉపయోగించుకోకపోతే నీటి గురువుని నీ పని ఉపయోగించుకుంటాను. సిద్ధులేదు, ఇన్నాళ్ళు ఉపయోగించుకున్నారు, ఇన్ని జన్మల బట్టి ఉపయోగించుకుంటున్నాను. ఇంకా ఆపలేరా అది? ఆ వేషాలు ఆపలేకపోతే నాకు నీకు రాందా? ఇంకా నేను చెప్పండి, నేను మీకు మీరు ఎదిగిన పిల్లల్లాగా ప్రవర్తించండి, వికసించిన బుర్ర ఉన్న వాళ్ళలాగా ప్రవర్తించండి. మీరు ఏం చేస్తున్నారు అన్నది అవసరం చెప్తున్నారు కదా. గురువుకి మీరు చదువుకున్న వాళ్ళ చదువు రాని వాళ్ళ దేన్నైనా ఉపయోగించేసుకోగలరు వాళ్ళు. మీరు ఉపయోగించుకొని ఇస్తే కాదండి, నువ్వు నాకు ఉపయోగపడదు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. గురువు గారికి వచ్చింది అదే, ఈ జన్మలో నేను పూర్తి సమర్పణ చేసుకోగలిగాను, కబీర్ దాస్గా నేను చేసుకోలేకపోయాను, సమర్పకుడు రామదాస్గా నేను నా గురువుకి చేసుకోలేకపోయాను, శ్రీరామకి ఇష్టపరమంతగా కూడా నేను చేసుకోలేకపోయాను. కానీ శ్రీరామ జన్మ ఆచార్యగా నేను ఈ జన్మలో వచ్చినప్పుడు నాకు అర్థమైంది సమర్పణ అంటే ఏంటో. మొత్తము నా జీవితాన్ని సర్వస్వము నేను నా గురువుకి అర్పించేశాను, నా ప్రాణాలను, నా శరీరాన్ని, నా భార్యని, మగల్ని. చదవండి ఆయన లైఫ్ హిస్టరీ తెలుసుకోను. మొత్తం నేను అర్పించేశాను. అర్పించుకున్నాక నువ్వేమవుతావు? నీకెందు ఏమవుతావు? నీకెందు మళ్ళా ఇందుకు అహంకారాలు నేనే అవుతాను అని అర్థమవుతుందా? ఈ మానసిక స్థితి మీలో రావాలని నేను కోరుకుంటున్నాను. ఈ మానసిక స్థితి వచ్చేశాక నీ కుటుంబాలు ఏమవుతాయో, నీ ఉద్యోగాలు ఏమవుతాయో, నీ పిల్లలు ఏమవుతారు చూడండి ఏమవుతారు. నాకు తెలిసి ఇంతవరకు గురువుని దగ్గరికి వెళ్ళి నేను కష్టాలు పాలయ్యాను అన్న ఒక్క వ్యక్తిని నేను చూడలేదు. అసంభవం అది. ఎందుకంటే చింతామణి దగ్గరికి వెళ్ళి, కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి, కామధేను దగ్గరికి వెళ్ళి నేను బాధపడ్డాను అంటే నీ ఆలోచన విధానం బాధాయుతంగా ఉంది. నీ తప్పది, గురువు తప్పు కాదు. ఎలా? ఒకడు బాధ అలిసిపోయి చెట్టు కింద పడుతున్నాడు, ఎక్కడో నడుచుకుంటూ వస్తున్నాడు, చెట్టు కింద పడుతున్నాడు. తింటానికి దానికి ఏమీ లేదు, చల్లకి మంచి వస్తే ఎంత బాగుందో అనుకున్నాడు. వాడికి తెలియదు వాడు కల్పవృక్షం కింద పడుతున్నాడు. మనిషిని ఎలా వచ్చాయో ఆ దాహంలో వాడు ఆలోచించలేదు అలిసి ఉన్నాడు తాగిపోయి కసేపు రక్షపెట్టుకున్నాక ఆహారంతో బాగుంటుంది ఆహారం అందులో ఏదో కోరుకున్నాడు ఇది ఉంటే బాగుంటుంది అది ఉంటే బాగుంటుంది అయితే నేను నాకు నచ్చినవి చెప్తాను మీరు నీకు నచ్చినవి చెప్తాడు అతను అతనికి నచ్చినవి కోరుతుంది అవన్నీ కడుపు నచ్చిన విధానం తిన్నాక ఏం చేయాలనిపిస్తుంది కాదు మనసు ఉంటే బాగుంటుంది అప్పుడు వాడికి ధ్యానం వేసింది ఇదేదో భూత ఏదో ఉన్నట్టుందో అది నన్ను తినేసుకుందేమో అనుకున్నాడు ఏమైంది అంతేత మీకు వచ్చే కష్టాలు మీ ఆలోచన రాహిత్యం వల్ల వస్తాయి ఆలోచించకూడని ఆలోచన ఆలోచించి నువ్వు గురువు మీద పడతావు ఇంకేం గురువు ఏం చేస్తాడు ఎలక్ట్రిక్ మ్యాన్ ముందేస్తుంది షాక్ కొట్టిందంటే అవడం చేస్తాడు ముట్టుకోబడతాన్ని దూరంగా ఉండదు దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకో కానీ గురువు దగ్గరికి వెళ్ళాక ఖచ్చితంగా మీ జీవితాలలో కష్టాలు రావు ఎప్పుడు వస్తాయి గురువు చెప్పింది కాకుండా గురువు ఏం చెప్తాడో అనుకుని నువ్వు ఆలోచించేస్తే ఆ మార్గంలో వెళ్తే గొప్పదట్టు అందుకని స్వాధ్యాయం స్వాధ్యాయం గురించి చెప్తున్న ఇదంతా కూడా చదవండి నన్ను అడగండి గురువు గారు ఏం చేయమన్నారు అని మీరు చదివింది నాకు అర్థం అవుతుంది మీరు చదివింది మీ అంగిల్లో అర్థం అవుతుంది మీరు చేయగలిగేది మీకు కనిపిస్తుంది అక్కడ నేను చేయగలిగేది నాకు కనిపిస్తుంది అంతే ఎట్టి పరిస్థితుల్లోనూ దయచేసి నన్ను అడగండి ఏం చేయాలి మీరు స్వాధ్యాయం చేసుకుని చదువుకుని మేము ఇది చేస్తాం మాస్టారు అక్కడ నాకు సహాయం కావాలంటే నన్ను ఖచ్చితంగా ఉపయోగించుకోవచ్చు కానీ ఇలాంటి మానసిక వాతావరణంలో మాత్రం కాదు నాకు చాలా 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 విసుగు వచ్చింది నాకు చాలా అసహ్యంగా ఉంది ఇప్పుడున్నటువంటి వాతావరణం కొంచెం మీ వాతావరణం మారా గురువుని మధ్యలో తీసుకురాల్సినటువంటి గురువుకి అనుకూలమైనటువంటి వాతావరణం దయచేసి ఇవ్వండి తప్ప మీకు ఉన్నటువంటి అనుకూలమైనటువంటి వాతావరణం గురువు మీద రుద్దకండి ముందు అది చేయించుకోండి గురువు కావడం ఎప్పుడు గురువుని మీరు పంపుతారు ఎప్పుడు గుర్తుంచుకోండి క్రైస్తుని అనిపిస్తుంది అంటే దయానంద సరస్సుకి ఆయన శిక్షలు చెప్పారు కదా ఆయన తెలుసు ఆ చెప్పిపోతే బాగుందనుకుని చెప్పిపోతాడు ఇందుకు లేక బతకడం అని లాస్ట్ గురువుని సాగేస్తున్నాము మిమ్మల్ని అమలు చేసేస్తాము అసలు నీకే ముఖ్యం లేదు కొనుగోవాలని చెప్పేటటువంటి గురువు ఎందుకు చెప్తాడు సాగు ఇలా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి చదవండి ముందు ప్రణాళికలు గురువుల యొక్క ప్రణాళికలు చదవండి పుస్తకాలు ఇది చదవమన్నారని చిరంజీవి ఆచార్య పుస్తకాలే మీరు చదవక్కర్లేదు కొంతమందికి నేనే సరిగ్గా మీరు ఆ గురువు చరిత్రలు పుస్తకాలు చదువుకోమని చెప్పాను అదే చదవండి ఓకే కానీ ఈ యాంగిల్ ఆయనకి ఆయన గురువు ఇలాగే చెప్పాడు అదే ఇంత చిరాల శర్మ ఆచార్య అనేది కేవలం ఒక ఆలంబన మాత్రమే ఒక సపోర్ట్ దాని మీద ఈ మూడు రోజులలో ధ్యాన యజ్ఞం జరిగిపోవాలి అందుకే దీనికి పేరు ఏంటి అంటే కల్ప సాధన మరియు ధ్యాన యజ్ఞం పాయింట్స్ అర్థమవుతున్నాయి కదా మొదటిది ఆలోచనలో మార్పు కోరికలు అస్సలు వద్దు గురువుని పూర్తిగా సమర్థన చేసుకోండి ఆయన పుస్తకాలు చదివి ఆయన ఎలా నడిచాడో అలా నడవండి మీరందరూ అంత కూడా అద్భుతంగా అందంగా ఉడికేసి డైనింగ్ టేబుల్ మీద ప్రతి గురువు పెట్టేసాడు మీరు ఇదే చేసుకోండి సాల్వ్ మీరేమి సంతపూర్వం పెట్టాల సంతపూర్వం పెడితే గంగలు తీసాడు పెట్టండి చూడండి అక్కడ ఏం చెప్పబడిందో అర్థమైంది కదా స్వాధ్యాయం ఈ స్వాధ్యాయం యొక్క ప్రాముఖ్యత మీకు అర్థమైపోతే ఇవాళ దాని గురించి మీరు ఇవాళ తర్వాత నా క్లాస్ అయిపోయిన తర్వాత మీరు చర్చించుకోండి క్లాస్ అయిపోయిందని అలా వెళ్ళిపోకండి ఈ మూడు రోజుల్లో మీరు ఒక సపరేట్ లైఫ్ జీవించండి క్వారంటైన్ అంటే మీరు ఇంకా సమాజంతో
టెలిఫోన్స్తో మొబైల్స్తో లింక్ పెట్టుకోకండి, టైంతో లింక్ పెట్టుకోకండి. కార్యక్రమాన్ని నడిపించేవాడు టైం ప్రకారం వెళ్ళి పెట్టుకో ఉంటాడు, తెలుసుకోండి. మీరు గడియారాలు అన్నీ ఉంటే మీరు బ్యాగ్స్లో పెట్టి దాన్ని లాక్ చేసుకోండి. నో టైం. ఆ మానసిక స్వాధ్యాయం, ఆ స్వాధ్యాయంలో నేను చెప్తున్నటువంటి ఈ విధానాన్ని అర్థం చేసుకోండి. ప్రతి గురువు అతని జీవిత చరిత్రలో జరిగినటువంటి సంఘటనలు ఖచ్చితంగా మీ జీవితంలో కూడా జరుగుతున్నాయి, జరిగాయి అన్న నమ్మకం మీకు ఉండాలి. మీరు సాధారణ వ్యక్తులు మాత్రం కాదు. మనం ఇక్కడ గట్టిగా మాట్లాడుకుంటున్నాము అంటే దానికి కారణం ఏంటి అంటే మనం లైన్లో పట్టాలి, ఇంకంత ముందుకి తొందరగా వెళ్ళాలి. మామూలు వ్యక్తుల కంటే మీరు చాలా అవసరవంతులు. మీరు వచ్చే పరిస్థితుల్లో కూడా మీరు సాధారణ వ్యక్తులు కాదు. కవి దాసు, సమదేవులు, రామదాసు, శ్రీరామకృష్ణ పరమహంస జీవించిన మీరు సాధారణ వ్యక్తులు ఎలా ఉంటారు? అందులో మనమే చదువులేదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి మీ ప్రవర్తన వికాసమైపోయి ఉన్నది. సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల ఆలోచన విధానంగానే మీరు ఆలోచిస్తున్నారు తప్ప ఇంకా నా కుటుంబంలో బాధలు ఉన్నాయి, ఇంకా నా పిల్లలకి బాధలు ఉన్నాయి, ఇంకా నా శరీరానికి బాధలు ఉన్నాయి, నాకు ఇంకా అదేదో కావాలి, నాకు ఇంకా అదేదో కావాలి. దయచేసి ఈ రోజు నుంచి వాటికి స్పష్టి చెప్పండి. దానంతం ఉద్యోగాలు మానుకోమని కాదు, దానంతం కుటుంబాన్ని వదిలేదని కాదు. అందుకే శ్రీరామచర్మ ఆచార్యే కానీ వాళ్ళు కానీ కుటుంబాన్ని వదలలేదు. ఇంకంటే వాళ్ళు చేసిందే మనం చేస్తాం కనుక ఏం వదులుకోలేదు వాళ్ళ కుటుంబాన్ని. కానీ వాళ్ళ కుటుంబాలను ఈ మార్గంలో తీసుకున్నారు. ఈ మార్గంలో భార్యాభర్తలు ఇద్దరు కలిసి అంటే ఒకవేళ నడవలేకపోతే ఎదురు తిరుగు, వేరే ఎదురు తిరిగింది, తక్కువ బాగా ఎదురు తిరిగింది, ఆ కాలంలో ఎదురు తిరిగింది, ఈ కాలంలో ఎదురు తిరగడానికి ఇది మంచి మార్గము అని మీకు అర్థమయ్యాక, ఇది గురువుకి నచ్చిన మార్గము అని అర్థమయ్యాక ఇంకా రివోల్డ్ అని రివోల్డ్ అంటే ఇల్లు విడిచి రావచ్చు, ఇల్లు విడిచి రావాలి, జ్ఞాపిక నచ్చిందే నేను చేస్తాను అంతే. అల్కోహల్ తాగుతున్న ధైర్యము, సిగరెట్ తాగేవాడుకున్న ధైర్యం ముందు మీద చెప్పు, సిగరెట్ తాగేవాడికి ఎంత వాడు కానీ మానని సాధుబోతు కానీ సాగు మానే మీరు ఇంటికి మానుకోవాలి, మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు, మా నాకు ఇష్టం లేదు అని అర్థమవుతుంది. సాధ్యం అంటే మిమ్మల్ని మీరు అధ్యయనం చేసుకోండి. గురువు యొక్క మార్గంలో వెళ్ళడానికి ఏమి అడ్డంకులు వస్తున్నాయి, ఆ మార్గంలో దూకేయండి మీరు, అది నేను చెప్పేది. కానీ దూకండి అన్న దాంట్లో నేను చెప్పినటువంటి పాయింట్ మీరు గుర్తుంచుకోండి. కుటుంబాలు వదలొద్దు, ఉద్యోగాలు వదలొద్దు, ఇంకైతే అవసరం లేదు. అది అవసరం లేదు కనుక ఆ పర్సేది నేను చేసుకోండి. ఎవడైనా జాతరు ఎవడైనా మాక్సిమం 8 అవర్స్ వర్క్ చేస్తాడు అనుకుంటా ఉద్యోగం అంతే కదా. 8 గంటలు స్నానానికి పడుకోవడానికి ఉపయోగించుకున్నా మీకు 8 అవర్స్ క్లియర్ కట్ గా ఉంటుంది మీకు వర్క్ చేయడానికి. గురువుల వర్క్ చాలా మంది చేసేటటువంటి ఉద్యోగాలలో ఆ ఉద్యోగాల్లో భాగంగా ఇది కూడా చేసేసుకోవాలి. ముఖ్యంగా టీచింగ్ కమ్యూనిటీ కావలసినంత టైం ఉంటుంది చదువుకోవడానికి, దానికి కాలేజెస్లో కూడా దీని మీద పట్టి పాడవచ్చు. స్వాధ్యాయాన్ని ఇలా చదువుకోవాలి మీరు పుస్తకాలు, అరవిందో పుస్తకాలు సరైనా, లాగి మాస్టర్ పుస్తకాలు సరైనా, శ్రీరామకృష్ణ పరమహంస పుస్తకాలు సరైనా, దత్త చరిత్రలు సరైనా, మీ జీవితానికి దాన్ని మలుచుకోండి. ఎలా మలుచుకోవాలో చెప్తున్నాను కదా, దీన్ని అర్థం చేసుకోండి. దీన్ని మనం స్వాధ్యాయము ఉంటాం. ఇది ఎప్పుడుంది మీకు అర్థమైందో, అంత అద్భుతమైనటువంటి గురువు యొక్క జీవితంలో మీరు ప్రవేశించారు అని తెలిసాక ఆయన గురువు ఆయన ఏం చెప్పాడు, 3 సాధనలు చెప్పాడు. గాయత్రి మంత్రం చెప్పదు, సరిగ్గా తెలుసుకోండి. ప్రపంచము దేశము కష్టాల్లో ఉంది కనుక కాంగ్రెస్తో కలిసి పనిచేయదు. 3 నుంచి చెప్పాడు, శ్రీవాస్తవ ఆచార్య గురించి ఇక్కడ ఎవరు లేదా? నేను ముందు చెప్పండి, నేనే తట్టుకోలేదు నా కూర్చుంది. మొదటిసారి కలిసినప్పుడు గాయత్రి మధ్య జన్మ కంటే పెంచుకోండి. రాజేంద్ర ఆహార నియమాలు చెప్పారు. ఆహార నియమాలు చెప్పారు అంటే అర్థం ఏంటి? మీరు ఎలాంటి ఆహారం తీసుకుంటే అలాంటి మనస్సు ఏర్పడుతుంది. మీ మనస్సు కూడా మీరు ప్రారంభ కర్మల ద్వారా నెత్తి కుక్కి తాండవిస్తూ మీరు కలిపొచ్చుడు. మీరు మంచి మార్గంలో పడలేరు. ఎందుకు పడలేరు అంటే ఆహారంలో మార్పు తెచ్చుకోవాలి. అది మీ స్వాధ్యాయం. అది చెప్పాను భోజనం కాదుట ఆహారాన్ని తీసుకోండి. స్వాధ్యాయం చేయగా 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 ఎక్కడ వస్తాం మనం? నెక్స్ట్ స్టెప్కి వస్తాం. గురువు కనిపించాడు మనకి, మన గురువు కనిపించాడు. ఆ గురువు యొక్క సంరక్షణలోని కార్యక్రమాలన్నీ జరుపుకుంటున్నాం. గాయత్రి మంత్రం చెప్పం పెంచుకోండి అన్నాడు ఆయన గురువు. మనం కూడా పెంచుకుంటున్నాం. ఎంత పెంచుకున్నాం? రోజుకి వెయ్యి గాయత్రి అందరూ పెంచు. ఏ గురువు పెంచులైనా మంత్ర జపము అనేటటువంటిది విజ్ఞానమే కోసానికి ఆహారం. ఆహారం ఎలాగైతే భౌతిక శరీరానికి అవసరము, జపము విజ్ఞానం తెలుస్తుంది. అంతేకాదు శ్రీరామ ఆచార్య శిష్యులం కాదు కనుక మాకు అక్కర్లేదు అనుకో. ఆహారం అందరికీ కావాలి. అంటే గాయత్రి మంత్రము విజ్ఞానమే కోసానికి ఆహారం కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలైనా పెద్దలైనా వెయ్యి సార్లు గాయత్రి చేస్తాము అనే దీక్ష తీసుకోండి. దానికి 10 సార్లు పళ్ళు పొందుకునే మనసులో అనుకోండి. అన్నాక దయచేసి చెయ్యండి. దీక్ష తీసుకుంటే సరిపోదు. అందుకే ఈ క్లాసెస్కి మీ దగ్గర టైం టేబుల్ ఉంటే చెట్టు ఉంటాను నేను అక్కడ. ఏమని చెప్పాను? స్టూడెంట్ టైం టేబుల్లో క్లాస్ శ్రీరామ శర్మ ఆచార్య జీవిత కథ అండ్ దీక్ష విజ్ఞానం. అంతేట మీకు మీ గురువు దర్శనం అయింది. ఇప్పుడు ఆయనకి ఆయన గురువు దర్శనం అయినప్పుడు గాయత్రి మంత్రం జపము రోజుకి 5 మాలలు కాదు. ఎంతకి తెచ్చాడు ఆయన? 67 మాలలు తెచ్చాడు. కానీ 5 మాలలు చేసేవాడు 70 మాలకు వెళ్ళాడు. 67 అంటే 70 మాలలు అనుకోండి అంటే ఎన్ని రెట్లు పెరిగింది జప సంఖ్య? 5 రెట్లు భాగించండి. 5 1 5 2 2 0 4 అంటే 14 రెట్లు పెరిగిందండి. లెక్కలు కరెక్టేనా? మరి ఆయన గురువు ఆయన జప సంఖ్యను 14 రెట్లు పెంచినప్పుడు మన గురువు మన జప సంఖ్యను అనంతం పెంచాడు. తెలియజేసి మన ఇచ్చేసి ఇదివరకు 1 చేయటం లేదు. మనం 0 చేస్తూ ఉన్నవాళ్ళు 2 సార్లు చేశారంటే ఎన్ని టైమ్స్ పెరిగిపోయాడో మీరు తెలుసుకోండి. అబ్బో మీరు శ్రీరామ శర్మ ఆచార్య కంటే కూడా చాలా గొప్పవాడు. ఆయన గురువు ఆయన గాయత్రి మంత్ర జపాన్ని 14 నిమిషాలు మాత్రమే పెంచాడు. మీరు సాధారణమైనటువంటి శిష్యులు కాదు, శ్రీరామ శర్మ ఆచార్య శిష్యులు కనుక మీరు జప సంఖ్య ఎంత పెరిగింది? ఇంతనే 0 ఇంచు ఇంతే. కానీ లైన్ లో పడండి అండి, నన్ను చాలా రోజులు అర్థమైందా? ఒకే సెకండ్ లో అవ్వాలి. పద్ధతి ప్రకారం టైం పెట్టుకోండి. కలెక్టర్ సాధనం చేయండి, దీపం వెలిగించండి, అగరత్తి వెలిగించండి, ప్రసాదం పెట్టండి, పంచోపచారం పూర్తి చేయాలి. దానికి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ఇవాళ సాయంత్రం రేపు చెప్తాను. మీకు తెలుస్తున్నది అని దాని పుస్తకాలు కూడా వాడలే వాళ్ళు వేశారు. కానీ మనం ఇప్పుడు ఈ క్లాసులు పెట్టిన పుస్తకాలు తీసుకున్నాం. నేనే ముందు అదే గొప్ప మాట్లాడడం లేదు. ఆ పుస్తకాలు ఎందుకు తీసుకురావాలా? మాకు ఏం పట్టింది ఇచ్చారా? మరి ఆ పుస్తకాలు తీసుకోండి. ఉంటే మా దగ్గర ఉన్నాయా అందరికీ? అందరికీ అడిగిన వాళ్ళకే ఇవ్వండి, తర్వాత వాళ్ళని అడిగి తీసుకోండి. సరేనా? ఆ విధంగా మీరు పంచోపచార పూజ చేసి శాస్త్ర గాయత్రి చేసుకున్నాక కలెక్షన్లో పెట్టినటువంటి నీళ్లు తొలగించి వెళ్ళి ఆత్మార్పణ చేసుకోండి. ఏ విధంగా ఉంటే నీరు భూమిలోకి సూర్యుడు తీసుకుంటున్నాడు, నాలుగు ఈ శరీరాన్ని గురువులు ఉపయోగించుకుంటున్నారు అనేటువంటిది సూర్య అర్ఘప్రదానం చేసుకోండి. ఇది గాయత్రి మంత్ర జపం. ఆయన గురువు గారు ఆయనకి చెప్పింది, మన గురువు గారు మనకి చెప్పింది. ఇంకా రెండో రెండు పేరు ఆహారం, గోసంస్కారిక ఆహారము. ఖచ్చితంగా మీ జీవితాలలో ఆహారంలో మార్పు రాకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఆధ్యాత్మిక విద్యలో ముందుకు వెళ్ళలేరు, అసంభవం అని గుర్తుంచుకోండి. ఈ వ్యాఖ్యలు ఈ తిండి పెట్టుకోవడం మేము గురువు యొక్క పుస్తకాలు అర్థం చేసుకోగలుగుతాము, తెలుసుకోలేరు. ఆహార నియమాలు నేను మీకు చాలా కాలం చెప్పాను, తను పద్ధతిగా కండిషన్లో మళ్ళీ మీకు గుర్తు చేయడానికి మొదటి కండిషన్ ఏం చెప్పానంటే నిద్ర లేవగానే మీరు కొంచెం గోరు వేసిన నీళ్లు తాగండి. ఎవరు గోరు వేసిన నీళ్లు తాగాలి? కాన్స్టిట్యూషన్ ఉన్నవాళ్ళు, మోర్నింగ్ ఫ్రీగా ఉండడం లేదు అనుకునేటటువంటి వాళ్ళు గోరు వేసిన నీళ్లు తాగండి. మామూలుగా ఉన్నటువంటి వాళ్ళు మామూలు నీళ్ళు తాగండి. చల్లటి నీళ్లు తాగకండి, విజువల్ నీళ్ళు తీసి తాగండి. ఒక లీటర్ తాగాలి నిద్ర లేవగానే, మొహం గోడ పడుకోకండి. డైరీ వ్యక్తిగా మీరు ఒక లీటర్ నీళ్ళు తాగితే దీని తర్వాత ఒక అరగంట గ్యాప్ ఇచ్చి ఆసనాలు ప్రాణాయామం ఖచ్చితంగా వెయ్యాలి. దీనికి ఎగ్జంప్షన్స్ లేవు మీకు. ఇలాంటివి చేయగలిగినప్పుడే మనము ప్రపంచానికి ఒక ఉదాహరణగా మిగులుతాం, ఆదర్శంగా మిగులుతాం, ఇలా జీవించగలగాలి. ప్రాణాయామము ఈ విధంగా నీళ్లు రోజుకి 2.5 లీటర్లు అంటే తర్వాత మిగతా నీళ్లు మీరు టైం టేబుల్ వేసుకోండి. ఇప్పుడు మీరు చాలా ఖచ్చితంగా గుర్తుంచుకోండి, ఈ విధంగా ఆసన ప్రాణాయామాలు చేస్తూ నీళ్లు తాగుతూ ఉండి కొంచెం ఆహారంలో మార్పు చేసుకుంటే ఉన్న రోగాలు పోతాయి, ఇంకా రోగాలు రావు, డాక్టర్లు అవసరం ఉండదు. గ్యారంటీగా ఇప్పుడు ఉన్నటువంటి డాక్టర్లు ఎప్పుడు అవసరం అవుతారంటే ఏ యాక్సిడెంట్ అయినప్పుడు, ప్రమాదాలు జరిగినప్పుడు, అలాంటప్పుడు వాళ్ళ హెల్ప్ మనకు కావాల్సి వస్తుంది తప్ప ప్రతి పరిస్థితుల్లోనూ కూడా మనకి డాక్టర్లు అవసరం ఉండదు. గ్యారంటీ రోగాలు ఉంటే పోతే ఇంకా రోగాలు రావు. ఆహారంలో మీరు చేయవలసినటువంటి మా ఆహారం ఏంటంటే మనము కూడా గోసంస్కారిక ఆహారానికి ప్రాముఖ్యత ఇస్తాము. అంటే ఇప్పుడు మనం అందరం ఏం చేసుకోవాలన్నమాట, ముందు ఒక ఆవులు కొనుక్కోవాలి. ఇప్పుడు మీరు గోసంస్కారిక ఆహారం గురువు గారు ఎలా తింటారు తెలుసా? గురువు గారు తీసింది బార్లీ గింజలు ఒక గుప్పెడు తీసుకునేవారు, ఆవుకు పెట్టేవారు. నెక్స్ట్ డే ఆ తర్వాత ఎప్పుడో మేడలు ఆ బార్లీ గింజలు బయటకు వస్తే దాన్ని కడుక్కొని ఎండబెట్టి ప్రొటీన్ తెచ్చుకుని ఆ ఆవు మంచిగా తాగేవారు. మరి మనం కూడా గోసంస్కారిక ఆహారం తీసుకుంటాం. కానీ గో అంటే సూర్య కిరణాలు అని కూడా అర్థం ఉంది. ఆకుకూరలు, పచ్చికూరలు, పళ్ళు ఇవన్నీ కూడా గో సంస్కారిక ఆహారమే. గో అంటే సూర్యకిరణం. ఇంతగా ఈ పళ్ళు డైరెక్ట్ గా సూర్యకిరణాలను స్వీకరిస్తాయి, ఆకుకూరలు డైరెక్ట్ గా సూర్యకిరణాలను స్వీకరిస్తాయి కదా. వెజిటబుల్స్ ఇవన్నీ అగ్ని సంపర్కం లేనటువంటి ఆహారం మొత్తం కూడా గోసం వస్తాయి. ఇంకా ఇది ఏంటి కంటే తప్పు వస్తుందిగా మార్చుకోగలిగితే కాదు. చెప్పింది అర్థమైంది కదా, 80% అంటే అర్థమైందా? ఇంకా మిగతా ఫుడ్ కుక్కడు ఫుడ్ నేను ఇస్తాం, అది ఎంతన్నా 20%. ఇది చేసుకుంటే మీరు కూడా గురుదేవుడులాగా గో సంస్కారిత ఆహారాన్ని తీసుకున్నట్టే. మరి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కల్ప సాధనలో నేను దాని గురించి చేయండి. కానీ ఇక్కడ నుంచి ఇంకా మీరు మీ ఊళ్ళకి వెళ్ళాక కల్ప సాధన జ్ఞాన యజ్ఞ శిబిరాలు మూడు రోజుల పాటు నిర్వహించాలి. ఇప్పుడు ఇక్కడ ఎలా జరుగుతుందో చూసుకోండి. ఒక ఆహారాన్ని నేను ఇక్కడ కట్టలేదు, నేను కావాలనే కట్టలేదు. ఆహారం అయినా గోరు సంస్కారిత ఆహారం అయినా ఇంకంటే ఇది నేను నిర్వహిస్తున్నది. నేను కేవలము మీకు జ్ఞాన యజ్ఞ యాంగిల్ నుండి చెప్పదలుచుకున్నాను. ఆహారం అది ఏం మార్చదలుచుకోలేదు. కానీ మీ ఇళ్లలో భోజనాన్ని కూడా పూర్తిగా మారిపోవాలి. అది మార్చకుండా మేము గురువుగారి దృష్టిలో అవుతాము అని అంటూ దయచేసి అటువంటి వాడు నాతో మాట్లాడదు. గో సంస్కారిత ఆహారం తీసుకున్న వాళ్ళే నాతో మాట్లాడే. ఇచ్చేటంటే మీ మనసు యొక్క మార్గం వస్తే మీకు సంకల్ప శక్తి ఉంటే మీరు ఎలాంటి ఆహారం తీసుకున్నా పర్వాలేదు. కానీ ఇంకా సంకల్ప శక్తి లేదు కనుక ఇంకా మీ మనస్సును ఇండైరెక్ట్గా మాట్లాడాలి, ఆహారం ద్వారా మాట్లాడాలి. ఇంకొకే నిర్మాణం చాలా చెప్తున్నాను. ఇది కాల్చుకునే ముందు నాతో మాట్లాడండి, మిగతా వాళ్ళు నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ మీరు ప్రజల్లోకి వెళ్ళి మీరు చేస్తేనే నాతో మాట్లాడండి అంటే మీ జోలికి ఎవరు రాదు. మీకంటే అలవాటు అయితే సిగరెట్ తాగేవాడు ఎలాగైతే సిగరెట్ మానలేకుండా ఉన్నాడో నేను కంటే ఈ రెండు మూడు అక్షంతరం మీకు పడకపోతే మీకు నష్టం కనుక నేను వచ్చేసుకున్నాను. నా అదృష్టం ఏంటంటే మీకు దానికి అలవాటు చేసుకున్నాను. అర్థమవుతుందా? నేను చెప్పింది అర్థం చేస్తుంది. వ్యక్తిగతంగా చెప్తావాలి మీరు మిమ్మల్ని మీరు కఠోరంగా మార్చుకోండి. బయట వాళ్ళకి అందుకే మహాత్ముల గురించి వాళ్ళు చెప్పేది ఏంటి అంటే వజ్రాలకి కఠోరం, వజ్రం కంటే కఠోరంగా వాళ్ళ నియమాలకి చాలా కఠోరంగా ఉంటారు. మిగతా వాళ్ళకు పుష్పాలు కంటే కూడా కోమలంగా ఉంటారు. అది క్యారెక్టర్ డెవలప్ చేసుకోండి. మిమ్మల్ని ఎందుకు ఇంత సీరియస్గా చెప్తున్నాను అంటే ఈ డిసెంబర్ 26 లోపల మొత్తం ఆంధ్రప్రదేశ్ ఇలా మారిపోవాలి. మీ బంధువులు మీ బంధువుల బంధువుల బంధువులు ఇంకా ఘటోత్కటి ఏంటంటే బంధు అనేది ఉంది కదా కదా. ఇంతగా మీకు చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఈ విధమైనటువంటి కల్ప సాధన ధ్యానం వల్ల కనీసము 108 సెంటర్స్ అవ్వాలి. 108 సెంటర్ అంతట మీరు ఒక్కొక్కటి ఒక మహామంటగా జ్వాలగా మారి అనిపించే తప్పట్టుకోలేదు. అందుకోవాలంటే ఈ స్ట్రిక్ట్ రూల్స్ మీకు తప్పవు. ఈ రూల్స్ మీరు పాటించకుండా మీరు ఏమీ చేయలేరు. మీరు ఇందుకు చేయలేకపోతున్నారు అంటే ఆహారం యొక్క దోషం. ఆహారంలో దోషం ఎలా వస్తుంది? గాంధీ గారిని జైల్లో పెట్టారు. పేరుకి గాంధీ గారిని జైల్లో పెట్టారు తప్ప చాలా మర్యాదగా చూసుకునేవాళ్ళు. 10 మంది ఖైదీలు ఆయన బట్టలు ఉండడానికి, ఆయన పన్ను పేరు కట్టడానికి, ఆయన ఉండి కట్టడానికి, అంతా ఆయనకి నూనె మందనం వేయడానికి జైల్లో ఖైదీలే ఉండేవారు. ఒకరోజు గాంధీ గారు రాత్రి పడుకుని రెండో రోజు పొద్దున్న లేచి కన్ఫ్యూజ్ అయ్యాడు. ఎందుకంటే ఆయన తల్లిని సంవత్సరం బట్టి ఆయనకి కలవదు. గాంధీ గారు అహింస నేను పాటిస్తున్నాను, నేను ఇంత గొప్ప అహింసావాదిని, ఇంత గొప్ప అహింసావాదికి ఇలాంటి కళ రావట్లేదు. అందులో నా అమ్మ నేను సంవత్సరం బట్టి కళ రావని వ్యక్తి ఏదో బ్రిటిష్ వాళ్ళని కలకలు నేను చేస్తున్నాను, ఎల్జబెత్ రాణిని చంపేస్తున్నాను అనుకుంటే ఫోన్లే వాళ్ళని దేశ బహిష్కారం చేద్దాం అనుకుంటున్నాను కనుక నాకు అలాంటి కళ రావటంలో తప్పు లేదు. కారణం కనుక్కుంటే ఏం వచ్చింది? ఏ ఖైదీ అవుతే దీనికి వండి కట్టడానికి చెప్పబడ్డాడు అతను తన తల్లి హత్యా నేరం మీద జైలుకి సంస్కారాలు డైరెక్ట్ గా గాయత్రి మంత్ర జపం చేస్తున్నటువంటి వాళ్ళకి సూర్యకిరణాల సంస్కారమే అతి గొప్పదైనటువంటి సంస్కారం. నడి కట్టుకోవడానికి ఏం చేస్తున్నాం? స్నానం అంతే కదా. అంటే కాయకూరలు ఎవడు ముట్టుకున్నా మీరు దాన్ని బాగా కడిగించారనుకోండి, ఉండేది అక్కడ సూర్యకిరణాలే. ఇంతట గాయత్రి మంత్ర జపం చేస్తున్నటువంటి వ్యక్తికి సూర్యకిరణాలు స్పర్శ కావాలి. ఆ సూర్యకిరణాల స్పర్శ ఎక్కడి నుంచి వస్తుంది? నీకు ఆకుకూరలు పళ్ళు ఫలాలు ఈ కాలం మానేసి పొద్దున్న ఒక కప్పు పాలు, రాత్రి పడుకునేటప్పుడు ఒక కప్పు పాలు తీసుకోండి. కప్పు అంటే మళ్ళీ కప్పే లీటర్ తాకండి. పిల్లలకి కూడా ఇదే ఆహారం పెట్టాలి. మీకు చాలా పెద్ద అపోహ ఏంటి అంటే ఇంత తింటే ఏదో అయిపోతుంది. క్వాలిటీ ఫుడ్ ఉండాలి తప్ప క్వాంటిటీ ఎంత ఉన్నా తెలిస్తే. ఒక బీకాంప్లెక్స్ చేసుకుంటే కాదు, మీకు కావలసిన విటమిన్స్ అన్ని వచ్చేస్తాయి. ఇన్ని బీకాంప్లెక్స్ మాత్రమే వేసుకోకలే. అంతేత మీరు తినేటటువంటి ఆహారంలో ఆకుకూరలు కాయగూరలు పళ్ళు ఎప్పుడో తింటారు, మల్టీవిటమిన్స్ బీకాంప్లెక్స్ ఎంజైమ్స్ అన్ని అసలు వచ్చేస్తాయి. ఏ డాక్టర్ నేను అడగండి మీకు అర్థమవుతుంది. అంతేకాదు మీరు మళ్ళా బీకాంప్లెక్స్ మాత్రలో ఎంజైమ్స్ అది ఏమీ నేర్చుకోవాలి. కానీ ఈ రూల్ ఖచ్చితంగా పాటించండి. ఎట్టి పరిస్థితుల్లోనూ 80% కంటే తక్కువ అవ్వకూడదు. 20% అదే తింటే ఓకే. ఆ రూల్ అర్థం చేసుకోండి. మీరు 100 గ్రాములు తింటే 80 గ్రాములు కాయగూరలు పళ్ళు ఫలాలు. అన్ని పళ్ళు అవ్వచ్చు, అన్ని కాయగూరలు అవ్వచ్చు, అన్ని ఆకుకూరలు అవ్వచ్చు లేదా. కానీ 80 గ్రాములు వండలో 100 గ్రాములు ఇదే తినగలిగారు అనుకోండి ఓకే. కానీ 80 కంటే తక్కువ తెచ్చుకోకండి. మిగతా 20 గ్రామ్స్ కుక్కుడుతుంది. డాక్టర్ గారి దగ్గరికి ఒక వ్యక్తి వెళ్ళి వెళ్ళాక డాక్టర్ మందులో ఉంటా రాజు మీకు సిగరెట్ తాగే అలవాటు ఉందా అన్నారు. ఉందండి అదే లేదు, మరి సిగరెట్ అలవాటు మానుకోలేదు. అంతే మీరు ఫోన్ చేసినప్పుడు సిగరెట్ కాల్చుకోండి అన్నారు. సరే రైట్ అన్నాడు. వారం రోజుల తర్వాత పరిగెట్టుకు వచ్చాడు. వచ్చి డాక్టర్ గారు కడుపు పేరిపోతుంది, కడుపు ఉపరంగా ఉంది, నడవలేకుండా ఉంది, మేము చెప్పినట్టే చేస్తున్నాం కదా అన్నారు. అందరూ చెప్పినట్టే చేస్తున్నాండి, మందులన్నీ మీరు చెప్పినట్టే వేసుకుంటున్నాను, సిగరెట్లు కూడా ఫోన్ చేసాకే కాదు అంటున్నారు. కానీ అదే ప్రాబ్లం చేసి పెట్టిందంటే ఇంతక సిగరెట్ తాగాలనిపించినప్పుడల్లా ఇప్పుడు ఫోన్ చేస్తున్నట్ట. అలా చేయకండి. కాయగూరలు తిన్నా ఏది తిన్నా మీరు రోజుకి 4 సార్లు కాయగూరలు తినడం చాలా మంచిదని చెప్పారని చెప్పి అందించుకోండి. ఇంత మంచిది అని చెప్పి ఎక్స్ట్రాగా ఏమి వేసాలు వేయించండి. నేను మీ టైం టేబుల్ మీ టైం టేబుల్ ప్రకారం వేసుకోవచ్చు. పొద్దున్న 8 గంటలకి టిఫిన్, అరౌండ్ 2 o'clock లంచ్, అరౌండ్ 4 9, అరౌండ్ 8 ఈ టైం ఉంటే మన ఇండియన్స్కి టైం సరిపోతుంది. ఏదన్నా ఆ గ్యాప్ అసలేదు కదా, కరెక్ట్ గ్యాప్ ఉండాలి. కనీసం ఆహార నియమాలు గో సంస్కారిక ఆహారం ఎలా తీసుకోవాలో అర్థమైంది కదా. ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి పూట మంచిగా పెరుగు వాడవచ్చు. ముఖ్యంగా మోకాళ్ళ నుంచి ఉన్నవాళ్ళు, మీకు మోకాళ్ళ నుంచి రావడానికి ఏకైక కారణము రాత్రి పూట పెరుగు తీసుకోవడమే అని యోగ శాస్త్రం చెప్తుంది. ఎట్టి పరిస్థితులు ఇంకోటి పాలుతో పాటు తురుమైన వస్తువులు కలపకండి. పాలు పాలులాగే స్వీకరించండి. పాలతో పాటు దానిమల్లు సంద్ర ముసంబి లేకపోతే చింతపండుతో చేసినటువంటి ఆహారాలు కొంప ముందుగా స్కిన్ రోగాలు రావడానికి కారణం అని, ముఖ్యంగా వైట్ స్కిన్ ఏమంటారు దాన్ని మికోడెర్మా రావడానికి కారణము పాలతో పాటు పులుపు పదార్థాన్ని తెలుస్తున్నాం. ఇంకేట మెయిన్ ఇచ్చేట్లయితే ఏంటంటే ఈ సన్న సన్న ఎందుకు పాలు తీసుకున్నప్పుడు పాలు మాత్రమే తీసుకోండి, ఇంకా మిగతా చేసి తీసుకోవచ్చు. ఆకుకూరలు అవచ్చు, పళ్ళు అవచ్చు, ఏమీ ఉంది. ఇంకేట పొద్దున్న 8 గంటలకి నేను టిఫిన్ చేస్తానంటే 7:30, 6:30 ఒకప్పుడు పాలు తాగేయండి. రాత్రి పడుకునేటప్పుడు ఒకప్పుడు పాలు తాగేయండి. మధ్యాహ్నం మధ్యగా కనీసం 300 మిల్లీలీటర్స్ ఉండాలి. 300 మిల్లీలీటర్స్ అంటే ఒక కోకో కోలా బాటిల్ అనుకుంటాను. నిన్న ఆస్కార్ ఛానల్లో కోకో కోలా బాటిల్ కి ఆయన ఏం చెప్పాడంటే టాయిలెట్ క్లీనర్ అని చెప్పాడు. అది కల నచ్చింది. అది ఎందుకంటే టాయిలెట్ క్లీన్ చేయడానికి మనం వాడితే యాక్సిడే అంతే కదా, యాక్సిడే వాడతాం. దాని యాక్సిడ్కి 2.4, 2.5 ఉంటుంది డిస్ప్లే యాక్సిడ్కి. అది తెలిసి తెలియని వాళ్ళందరికీ తెలుసు. కోకో కోలాకి 2.7. ఎంత ఆనందంగా మన పిల్లలకి ఎంత గొప్పగా పెడతామో దయచేసి పిల్లలు ఏడ్చినా కూడా కోకో కోలాను కోకులు ఇవ్వద్దు. పెద్ద పార్టీలు ఏదైనా తెచ్చుకొని ఫ్రిజ్లో పెట్టే అలవాటు చాలా మందికి ఉంటే ఆస్కార్ ఛానల్లో ఆయన ఏం చెప్పాడంటే టాయిలెట్ క్లీనర్ గా దయచేసి వాడుకోండి. చూడండి మీ టాయిలెట్ ఎంత క్లీన్ గా ఉంటుందో. అంతే ఈసారి కోకో కోలా తాగుతున్నప్పుడు మీకు టాయిలెట్ క్లీన్ మీరు తాగే లేకపోతే చాలా ఆనందం. కానీ మనం అలవాట్లకి ఎంత బాధిస్తున్నాం అంటే అందుకని ఈ ఆహారం ఇవ్వాలి. ఈ ఆహార నియమాలు మీరు నెల రోజులు పాటించుకుంటే ఇంకా తెలియదు మీరు చెప్పినట్టు అనిపి అంతా కూడా నియమాలు పాటించడానికి ఆహారం నియమాలు చెప్తున్నాం. మీద ఆహార నియమాలు పెద్ద గొప్పగా చెప్పుకునేది ఏమీ లేదు. ఇంకొక అడుగు ముందుకు వేయగలిగితే ఇప్పుడు ఫుడ్ వాళ్ళు నగదు వాళ్ళు చేయగలరో లేదో చూద్దాం. కానీ వాళ్ళకి చెప్పింది ఏంటంటే జీరో ఆయిల్, అసలు ఆయిల్ ముట్టుకోవద్దు, ఉప్పు వేసుకోవద్దు. చేయగలరు చేయాలి, నేను కండిషన్గా చెప్పగలను చేయగలరు చేయాలి. అంతేగా సహస్ర గాయత్రి రెండో నుంచి ఆహార నియమాలను 80% వెజిటబుల్ ఫ్రూట్, మిగతా 20% కుక్కుడు ఫుడ్, టీ కాఫీ మానేసి పొద్దున్న ఒక కప్పు పాలు, రాత్రి పడుకునే ముందు ఒక కప్పు పాలు, మధ్యాహ్నం కనీసము 2 గ్లాసులు, మన మామూలు గ్లాస్ 2 గ్లాసులు మధ్యగా పాల్పెట్టు. పాల్పే ఏం తీసుకులేదు, మినిమం పెట్టాలి నేను మ్యాక్సిమం తీసుకున్నాను. ఓకే, ఆహార నియమంలో డౌట్స్ ఏం లేవు కదా. గురుదేవుడు చెప్పినటువంటి స్వాతంత్ర సంగ్రామంలో పాలు పంచుకోవాలి అనేది మార్చ్ మనం ఏం చేస్తున్నాం, మన ఉద్యోగాలు మనం చేస్తున్నాం, మన కుటుంబ బాధ్యత మనం నిర్వర్తిస్తున్నాం. అంటే గురుదేవుళ్ళకి ఆయన గురుదేవుడికి నిర్దేశాలన్నీ కూడా మనం పాటిస్తున్నాం. ఆయన గాయత్రి మంత్రం ఎక్కువ చేసుకోమన్నారు, మనం ఎక్కువ చేసుకుంటున్నాం. విజయ గో సంస్కారిత ఆహారం ఆయన తినమన్నారు, మనం గో సంస్కారిత ఆహారం తింటున్నాం. టీ కాఫీని మీరు పూర్తిగా మానేయాలి. కానీ టీ కాఫీలో ఎప్పుడు కామన్ సెన్స్ ఉంచుకోండి. కానీ కామన్ సెన్స్ ఎప్పుడు అంటే ఒక్కసారి టీలో ఉన్నటువంటి కషాయం, కాఫీలో ఉండేటువంటి కషాయం ఇవి మందులకు పనిచేస్తాయి. అందుకే మందులాగా అత్యాచనంగా మీరు మాత్రలు వేసుకున్నట్టు వేసుకోమన్నారు మాత్రలు అని చెప్పి రోజుకి 3 సార్లు మాత్రలు వేసుకోకండి. అవసరం ఉంటే వేసిన కారణం వల్ల ఏమంటారు వేస్తున్నది కిక్ అత్యాచనాలు ఓకే. మరీ శాశ్వతంగా మీరు ప్రవర్తన కట్టాలి. ఇంతటి 3 అర్థమయ్యాయ శ్రీరామ శర్మ ఆచార్య ఉపాధ్యాయుని చదువుకోవడంతో మనం ఏం నేర్చుకున్నాము అంటే జాతర జాతీయ చేస్తాం, మన ఉద్యోగ ధర్మాలు కుటుంబ ధర్మాలు పాటిస్తాం. ఆయన కాంగ్రెస్ లో చేరి ఎలాగైతే స్వాతంత్ర సంగ్రామం కోసం పోరాడో మనం మన ఉద్యోగాలతో పోరాడతాం, మన కుటుంబాలతో పోరాడతాం. దాని తర్వాత గో సంస్కారిత ఆహారం తీసుకుంటాం. సరేనా? దీని తర్వాత ఈ స్వాధ్యాయంలో భాగంగా కల్ప సాధనాన్ని గుర్తు మీరు తీసుకుంటారు. ఇంత కల్ప సాధన గుర్తు మీకు లేకపోతే అది కూడా ఉంటుంది. ఉన్నాయా? సరే, ఇంత తీసుకుంటుంది. ఈ కల్ప సాధనని ఎందుకు చేస్తున్నాము కాస్త జాగ్రత్తగా అర్థం చేస్తుంది. ఈ కల్ప సాధన శిబిరాలు నెల రోజుల పాటు జరగాలి. ప్రతి ఇల్లు అంటే కల్ప సాధన శిబిరం ఇవాళ మొదలెడితే కరెక్ట్ గా ఒక నెల రోజుల పాటు జరగాలి. ఈ కల్ప సాధన ఉద్దేశం ఏంటి అంటే మనిషికి వచ్చేటటువంటి రోగాలకు పూర్తి నివారణ, ఫస్ట్ ఏంటది రోగ నివారణ. కల్ప సాధన చేసినటువంటి వాళ్ళు ఒక నెలలో బ్యాడ్లీ వీటన్నిటిలో గ్యారంటీగా పెద్దలకు కనిపిస్తుంది. గ్యారంటీ చేస్తుంది కానీ రూల్స్ పాటిస్తే ఆహార నియమాలు, కొన్ని నేను చెప్పిన ఆహార నియమాలు నెలంతా తీసుకోవాలి. కల్ప సాధనలో శాస్త్రగారిని కంపల్సరీగా అందరూ చేసుకోవాలి. వాళ్ళు పొద్దున్న చేస్తున్నారా కాబట్టి సంవత్సరం అనుకుని వెళ్ళడానికి ఇంతమంది కలిసి చేస్తే అది ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 7:30 to 8:30 చేస్తే సరిపోతుందండి. అందుకే ఈ రూల్స్ ఇలాంటి పెట్టుకోండి, టైమింగ్స్ కూడా వీల్ అవుతుంది. సాధ్యమైనంత వరకు వీటిని చూసుకోండి. ఇక్కడ పెట్టుకున్నటువంటి టైం టేబుల్ అన్ని టైం టేబుల్ అంతటి ఆహార నియమాలు ఒక నెల రోజుల పాటు పాటించాలి. అందరూ కలిసి ఒక 10 మంది 15 మంది ఉన్నారనుకోండి, ఒక పెద్ద హాల్ ఉంటే చాలు. మన వాళ్ళది ఎవరు కదా, ఆహార నియమాలు ఆ మంచి నీళ్ళు తాగడం దగ్గర నుంచి అందరూ కలిసి తాగండి. ఒకే టైంకి జల్ కొట్టగానే బాటిల్ ఎక్కడం, జల్ కొట్టగానే బాటిల్ తింటాం. కొంచెం ట్రీట్మెంట్ చేసుకోండి. గురువు గారు యుద్ధ సైనికులు అని పేరు పెట్టారు మనకి. యుద్ధ సైనికులకి మిలిటరీ డిసిప్లిన్. ఈ కల్ప సాధనలో భాగంగా గాయత్రి మంత్రం ఏం చేస్తుంది అంటే మీ సంచిత ప్రారంభ కర్మను తగ్గిస్తుంది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇందులో ఉన్నటువంటి టైం మనిషికి 3 రకాల కర్మలు ఉంటాయి. ఒక కర్మ మీతో నిలిచింది అది ఇంత మంది గురువులు, ఇంత మంది మనలేదు బాబు, ఇదే రేపు చివరి జన్మ గురువుల దగ్గరికి తరచ నలగా నీకు వచ్చేటటువంటి చివరి జన్మ అయితే ఇక్కడ నువ్వు నీ గురువుతో డైరెక్ట్ గా లింక్ పెట్టుకోలేకపోతే ఇంకా ఏ జన్మలో అయినా నువ్వు గురువుతో డైరెక్ట్ గా లింక్ ఉండదు. శిష్య ప్రశిష్ట ప్రశిష్టలతో ఎక్కడో లింక్ ఉంటుంది. ఎలక్షన్ టైంలో ప్రైమ్ మినిస్టర్తో వాళ్ళతో వీళ్ళతో అందరితో చేతులు కలిపేందుకు వాళ్ళు మీ ఇంటికి వస్తారు కదా. ఎలక్షన్ అయిపోయాక వాడు ప్రైమ్ మినిస్టర్ అయిపోయాక నువ్వు ఎందుకు కలుపుకో, నువ్వు ఎవరిని కలుసుకోవాలో? మహాకష్టం మీద ఎమ్మెల్యే యొక్క ఎవరుంటారు మధ్యలో ఇండియన్ కూడా కలుసుకోవాలి. అంతటే ఇప్పుడు ఇతరులకి అర్థం కనుక ఈ గురువులందరినీ మీరు కలుసుకోగలుగుతున్నారు. వాళ్ళతో మీకు డైరెక్ట్ లింక్ వస్తుంది. వాళ్ళ మాటలు మీరు వినగలుగుతున్నారు. ఇప్పుడు మిక్స్ అయ్యారో మీరు మీకు అర్థం అవసరం లేదు. ఏం కోరుకుంటున్నారో మీకు అవగాహన లేదు. ఇచ్చిన గొడవ లేదు. కోరి ఉన్నది పోతే ఎవరికైనా బాధిస్తుంది. కానీ అసలు అది మీకు వచ్చింది అని తెలియకుండా ఏం బాధిస్తుంది? అది ప్రారంభ కర్మ అంటే ఆ ప్రారంభ కర్మ దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే సంచిత కర్మ వల్ల ఆధారపడింది. ఈ కర్మను అర్థం చేసుకోండి. దేని చెప్పదా గాయత్రి అని కూడా అంటే ఈ కల్ప సాధన వల్ల ఈ 3 రకాల కర్మలు పోతాయి. సంచిత, ప్రారంభ, ఆధారం. ఆధారాన్ని పోగొట్టుకోవడం చాలా తెలియదు. ఆగామి అంటే ఏంటి? రాబోయే మనం ఈ రోడ్డు మనం వెళ్తూ ఉంటే ఇక్కడ రోడ్డు బ్లాక్ ఉంది అని తెలుస్తుంది. అప్పుడు ఆర్వే పడకుండా మనం ఇంకో రోడ్డు మీద వెళ్తే ఆ రోడ్డు బ్లాక్ మీకు అడ్డుకండి. అదే ఆగామి కర్మ పోగొట్టుకోవడం చాలా ఈజీ. ప్రారంభ కర్మ అంత ఈజీగా పోతుంది. ఎందుకంటే ప్రారంభ కర్మ అంటే ఇప్పుడు మనం అనుభవిస్తున్నది, క్షణంలో అనుభవిస్తున్నది, ఈ మానవ శరీరంలో అనుభవించవలసినది కూడా ప్రారంభ కర్మే. దాన్ని గురుదేవుడు వాళ్ళు ఉదాహరణ ఏమి ఇస్తారంటే, బాణాన్ని వదిలేశాక ఆ బాణాన్ని నువ్వు ఆపలేవు, మాట వదిలేశాక ఆ మాటనే ఆపలేవు. క్రిస్టల్ తేల్చో ముందు ముందు గెలిచింది అది ప్రారంభ కర్మ, ఇంకా దాన్ని ఆపలేవు. సంచిత కర్మ ఇంకా రాలే, అక్కడ ఉంది స్టోర్. ఇంకా ఈ గాయత్రి మంత్రం ఏం చేస్తుంది అంటే మొట్టమొదట మీ సంచిత కర్మను కాల్పిస్తుంది. మీ ప్రారంభ కర్మ యొక్క దిశను మారుస్తుంది, ఆగామి కర్మను సవరిస్తుంది. ఇవి మూడు చేస్తుంది గాయత్రి మంత్రంలో. సంచిత కర్మను బ్లాక్, ప్రారంభ కర్మను మరుస్తుంది. అంటే మనం ఇష్టం కొట్టేసాం అంటే ఆ దారణకు వెళ్తుంది, కానీ తెలియని వాడు ఇస్తే వెళ్తూ దానికి తప్పు బుల్లెట్ అడిపోతుంది. వీడికి గాయత్రి మంత్రం అర్థిస్తుంది, నేను ప్రారంభ కర్మను మార్చగలిగింది, ఆగామి కర్మను గ్యారంటీగా మార్చగలిగింది. ప్రశ్నే లేదు. గాయత్రి మంత్ర జపం యొక్క విశిష్టత అది. ఆహారంలో మార్పు 80% అందుకు 20% ఇది ప్రారంభ కర్మను మారుస్తుంది. ప్రారంభ కర్మ అంటే ఇప్పుడు డయాబెటీస్ ఉంది, బీపీ ఉంది, క్యాన్సర్ ఉంది, రకరకాలైనటువంటి రోగాలు ఉన్నాయి. ఈ రోగాలన్నీ పోవటం ఇవన్నీ ప్రారంభం, ఇప్పుడున్నటువంటి బాధ. అదే ఇందాక కూడా నేను చాలా ఆవేదనతో నేను చెప్పాను, ఇంతమంది పురుగులు జరిగినా మీరు పట్టించుకోకపోవడానికి కారణం ఏంటంటే మీ ప్రారంభం. ఈ ఆహారంలో మార్పు ఆ ప్రారంభ కర్మను మారుస్తుంది. ఏ రోజు కారణం మారుస్తుంది అంటే ఇంకా ఆగామి కర్మ మనం చదివేటటువంటి స్వాధ్యాయము. దాని తర్వాత ఈ రెండు రోజుల్లో మనం ఇంకో రెండు విషయాన్ని నేర్చుకోగలుగుతాం. సాధన ఒకటి వైజ్ఞానిక సేవ, సైంటిఫిక్ సర్వీస్. ఈ సైంటిఫిక్ సర్వీస్ సాధన ఆగామి కర్మను మారుస్తుంది. పాయింట్ అర్థమే కదా, అంతట కల్ప సాధన అనేటువంటి విశేష జీవిత విధానము ఇంటింటికి తీసుకెళ్ళాలి. మీరు చేస్తున్నారు ఇది 27 రోజుల పాటు మీరు కంటిన్యూ చేయాలి. ఒక నెల అయిపోయాక అమ్మయ్యా ఇవాళ కలిసే వరకు కుక్కుడు పుట్టే జిందకు నేను వెళ్ళినప్పుడు 9 రోజులకి 10 రోజులకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ఒకటే, ఎప్పుడు మేము బయటపడతామా, హోటల్ వెళ్తామా, ట్రైనింగ్ కూడా కాదు, నేను బయట పడగానే హోటల్ వెళ్ళిపోతాం మాట్లాడదా లేదు. ప్రారంభ కర్మ అంతలా తర్వాత అంటే 9 రోజులు ఆహారంలో మార్పు నేను ప్రారంభాన్ని మార్చదు అన్నది నాకు అర్థమైంది. కానీ నేను 7 రోజులు దాంతో చాలా తేడాలు ఇచ్చేది. ముఖ్యంగా ఆసన ప్రాణాయామాలు అనేది నాకు నచ్చేది కాదు, నా ప్రారంభం అది. చాలా మందికి నేను చెప్తూ ఉండేవాడా ప్రాణాయామం ఏం చేస్తుండే ఆసనాలు ఏంటి అంటే, ఒకటి ఎట్లా కారణం చెప్తున్న సంకల్పం ఎక్కువ చేస్తా ఉంటుంది, చేసేవాడిని ఆహారం నా మీద ఏ దుష్ప్రభావం చూపించలేదు, అంటే ఆ వ్యాసాలు ఇస్తానేమో. కానీ తర్వాత ఒక 7 రోజుల పాటు ఆహారం తీసుకుని తర్వాత నాకు అర్థమైంది ఆలోచనలో ఎంత మార్పు వస్తుంది. సరే ఆలోచన విధానం పూర్తిగా మారిపోతుంది, మీరు ఊహించలేదు అది, చిన్నగా తెలుస్తుంది. కానీ 1 రోజు కావచ్చు, 1 నెల రోజుల పాటు తింటే మారుతుంది. మరి 7 రోజుల పాటు సినిమా కూడా మీకు ఇంకా యావత్ కావలేదు అనుకోండి, అప్పుడు మీరు ఏమీ చేయక్కర్లేదు. ఈ నియమాన్ని నేను జీవితాంతం పాటిస్తానని ఒక నియమం పెట్టేసుకుంటే గొడవ ఉంది. 7 రోజులు 2 నెలలు అంటే కదా ఈ గొడవ అంట అయిపోతుంది. జీవితాంతం అంటే ఆలోచించే నేను నాకు కదా. అంతేత నేను చేసుకోమని ఒక చిన్న దీక్ష ఏంటి అంటే, జీవితాంతము ఈ ఆహార నియమాలు పాటిస్తాను. ఇంకా ఇందాక ఏం చేసి తీసుకున్నారు మీరు శాస్త్ర గాయత్రి కదా, ఇక్కడ కళ్ళు ముందుకుంది మీరు ఇరుక్కుపోయారు. మీరు తీసుకోవాల్సిందే తీసుక జీవితాంతము అని. ఇంకా మీకు ఛాన్స్ 20% కుక్కడు కుడు తినచ్చు. జిందలో నాకు 20% కుక్కడు కుడు తగ్గలే వాళ్ళు కళ్ళు ముందుకోండి. మనస్సులోనే నేను చెప్పేది సంకల్పపూర్వకంగా సంకల్పం అంటే ఇంకా మీ జీవితాన్ని మారిపోవాలి. ఇంకొక కబుర్లు వెళ్తే ఏమన్నాను ఇంకొక కళ్ళు ముంచుకుని నేను అందరి మనసులోనే ముందు అనుకోండి. పైకి అనుకుంది నేను ఈ విధంగా నిత్యం పంచోపచార పూజలో సహా సహస్ర గాయత్రి చేస్తాను, సూర్య అర్ఘ్యదానము చేస్తాను అని అనుకోండి. గురువు గారి యొక్క పుట్టినరోజు నాడు ఆయన యొక్క తపశక్తి పుణ్యశక్తి కూడా మీకు లభిస్తుంది. ఆ గురువు అనుగ్రహమే మనకైతే సాధిస్తుంది. కానీ కొంచెం మనం సంకల్పం తీసుకోగలగాలి. నేను సైతం ఒక లోపలే అనుకున్నాను ఈ రోజు నుంచి పంచోపచార పూజా విధానముతో సహస్ర గాయత్రి చేస్తాను. పూజానంతరము సూర్య అర్ఘ్య దానము తప్పనిసరిగా చేస్తాను. సంకల్పం పట్టుదల పెట్టుకోండి. మంచిది అని తెలిసాక ఇంత దూరం గురువుని యొక్క మార్గంలో వచ్చేసాక ఇంకా ఇప్పుడు ఈ చిన్న చిన్న సంకల్పాలకి భయపడదండి. నేను నిత్యము పంచోపచార పూజా విధానముతో సహస్ర గాయత్రి చేస్తాను. పూజానంతరము సూర్య అర్ఘ్యదానము సమర్పణాభావముతో అర్పిస్తాను. నేను ఆహార నియమాలు పాటిస్తాను. రోజుకి 2.5 లీటర్ల నీళ్ళు తాగుతాను. నేను ఆహార నియమాలు పాటిస్తాను. రోజుకి 2.5 లీటర్ల నీళ్ళు తాగుతాను. నిద్ర లేవగానే 1 లీటర్, మిగతా 1.5 లీటర్లు క్రమబద్ధముగా ఒకే సమయానికి తాగుతాను. ఆ టైం టేబుల్ మీరు వేసుకోండి. నిద్ర లేవగానే 1 లీటర్, మిగతా రోజుల్లో పడుకునే లోపల 1.5 లీటర్. అసంకల్పం మర్చిపోయాను అంటే కాదు, అది ఎంత ఉపయోగకరమైనటువంటి నియమమో మీకు తెలిస్తే నేను ఆహార నియమాలు పాటిస్తాను. నిద్ర లేవగానే 1 లీటర్ నీళ్లు తాగుతాను. రాత్రి పడుకునే లోపల స్పెసిఫైడ్ టైం పెట్టింది. ఆ టైంలో 3 సార్లలోనో 4 సార్లలోనో మిగతా 1.5 నీళ్లు తాగుతాను. పద్ధతిగా తాగండి, కొలతగా తాగండి. నేను తీసుకునే ఆహారంలో 85% గోసంస్కారిక ఆహారం, సూర్య కిరణ జన్య ఆహారము తీసుకుంటాను. నేను ఆహార నియమము పాటిస్తాను. 85% ఆహారము గోసంస్కారిక ఆహారము అనగా సూర్యకిరణ జన్య ఆహారం తీసుకుంటాను, 20% కుంపిడి. పొద్దున్న వచ్చినప్పుడు వేరుగా ఆహారంతో కలిపి కాదు, వేరుగా ఒక కప్పు పాలు తీసుకుంటాను. రాత్రి పడుకునే ముందు ఒక కప్పు పాలు తీసుకుంటాను. మధ్యాహ్నము 2 గ్లాసులు మజ్జిగ తీసుకుంటాను. ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యలో ఏ ఆహారము స్వీకరించదు. నేను పెట్టుకున్న 4 టైమ్స్లో తప్ప ఇంకా మధ్యలో ఎవరు ఏది ఇచ్చినా కూడా తినకండి. ఒక జనరల్ గా నేను ఇచ్చిన టైం టేబుల్ ని నేను సెట్ చేసుకోండి. అరౌండ్ 7 o'clock కి ఒక కప్పు పాలు, 8:30కి టిఫిన్, అరౌండ్ 2 lunch, అరౌండ్ 4 snacks, అరౌండ్ 8 dinner. కానీ స్నాక్స్ స్నాక్స్ లాగే ఉందని అక్కడ కేవలము తాత్కాలికంగా అలసిపోయిన శరీరానికి కొంచెం బూస్ట్ రావడానికి అక్కడ మీ ఇష్టం వెరీ లైట్ ఒక ఫ్రూట్ కానీ, 2 salt biscuits కానీ చాలా తక్కువ కడుపునడ్డ కానీ కాదండి, ఒక మాత్ర ఇష్టం కానీ. ఆహార నియమాన్ని పాటించినటువంటి వాళ్ళు గ్యారంటీగా నెలకి మినిమం 4 kgs తగ్గుతారు, మినిమం. అలానే నీరసంగా ఉన్నవాళ్ళు వెయిట్ తగ్గారు, వాళ్ళు వెయిట్ పెరుగుతారు, ఐడియల్ వెయిట్ వస్తారు, సమత్వం వస్తుంది. తప్ప ఈ ఆహార విధానం మిమ్మల్ని నేర్పించడానికి కాదు, మీకు కావాలన్న విటమిన్స్ ఎంజైమ్స్ అన్నీ కూడా మీకు అందుతాయి. మూడవది దీక్ష, నా ఉద్యోగ బాధ్యత కుటుంబ బాధ్యత ఆదర్శవంతంగా నెరవేరుస్తాను. అక్కడ కూడా మీరు షాప్లో వెళ్ళిపోవాలి, మళ్ళీ అక్కడ మీరు యావరేజ్ తీసుకుని అనిపించుకోకూడదు. మీ కుటుంబంలో, మీ ఉద్యోగాలలో మీకు చేతనేదంతగా చాలా గొప్పగా జీవించగలగాలి, ఉత్కృష్టంగా జీవించగలగాలి. యోగాని తగినంత కౌశలం ఇది. కల్ప సాధన గురించి చెప్తూ చెప్తున్నాను నేను, అంచేత ముందుగా కలిసి చెప్తే ఈ సంకల్పాన్ని ఇంకా మీరు ఆచరించండి, మర్చిపోకండి. శాస్త్ర గాయత్రి, కుటుంబ ఉద్యోగ బాధ్యతలు, ఆహార నియమాన పాలన, మూడు ప్రారంభ కల్పిత ఆగామీకరణను తీసేస్తాయి. దానివల్లే మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ప్రాబ్లమ్స్ తీసుకపోతే ఈ కల్ప సాధనలో నెక్స్ట్ స్టెప్ చాలా ముఖ్యమైనటువంటి స్టెప్ ఏంటి అంటే స్వాధ్యాయం. ఇప్పుడు మనం చేస్తున్నది స్వాధ్యాయం. దంత స్వాధ్యాయమే గురువు యొక్క జీవితాన్ని, గురు పరంపర యొక్క జీవితాన్ని అవగాహన చేసుకుంది. ఆయన జీవితంలో జరిగినటువంటి సంఘటనలకు అనుగుణ్యంగా మన జీవితాన్ని కూడా మార్చేసుకుంటున్నాం. శాస్త్ర గాయత్రి, ఉద్యోగ బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు, దాని తర్వాత ఆహార నియమం. గురుదేవుడికి ఆయన గురువు గారు చెప్పిన నియమాలు అవే మన దేశకాల పరిస్థితులకు మనకి అవసరమైనటువంటి రీతిలో మనం నడుచుకున్నాం. ఈ కల్ప సాధనలో ఇంకొక చాలా ముఖ్యమైనటువంటి ఏంటి అంటే, ఇంతవరకు ప్రారంభ ఆగామి సంచిత కర్మని పోగొట్టుకున్నాం. కర్మ అంటే ఏంటి? దాంట్లో ఆల్రెడీ దీనికి జరిగిపోయాయని, సంచిత అంటే స్టోర్లో ఉన్నాయి ఇంకా రావాలి, ప్రారంభ అంటే ఇప్పుడున్న మీ క్షణంలో, ఆగామి అంటే ఇంకా ఇది పోతాయి. ఇందాక నేను చెప్పినటువంటి మూడు దేశంలోనే గాయత్రి మంత్రం చెప్పడం, ఆహార నియమాలు పాటించడం, కుటుంబ బాధ్యతల్ని, ఉద్యోగ ధర్మాన్ని మీరు కరెక్ట్గా నెరవేర్చడం వల్ల ఈ మూడు రకాలైనటువంటి కర్మలు పోతాయి. కానీ కల్ప సాధన అందుకు మాత్రమే కాదు, కల్ప సాధనలో ఇంకో రెండు ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఒకటేంటి అంటే, మీరు ఉత్కృష్టమైన, ఉచ్చమైన, ఆదర్శయుక్తమైనటువంటి జీవితాన్ని జీవించే విధానం తెలుసుకోవాలి. నాట్ ఏ నార్మల్ లైఫ్, యావరేజ్ మ్యాన్ ఆలోచించేటట్టు ఆలోచించకూడదు. యావరేజ్ మ్యాన్ ఏం ఆలోచిస్తాడు? పిల్లవాళ్ళు, పిల్లలు కానీ, వాళ్ళకి కావాల్సిన ఆహారం నేను సంపాదించుకోగలగాలి, వాళ్ళకి పిల్లలు అందించేసి, వాళ్ళకి కావాల్సింది నేను అందజేసి సుఖంగా రోగరహితంగా జీవించాలి, అంతే కదా? మీరేది నార్మల్ ఐడియాలు ఇవి. ఇందులో మీకు బుర్రేం పెట్టక్కర్లే, అసలు మీరే ఆలోచించక్కర్లే. ఇది హ్యాపీ అండి. ఇది చేసేది ఏంటంటే పిల్లలు పుట్టడానికి కానీ, ఆహారం తీసుకోవడానికి కానీ, ఇప్పుడు మీరు జీవిస్తున్న జీవితానికి బ్రెయిన్ అక్కర్లే. మీరు ఆలోచించండి, బయట కాల్సి మీరు బ్రెయిన్ తీసుకుంటే అనుకోండి, ఇప్పుడు పెద్ద ఉన్నట్టు. కానీ బ్రెయిన్ లేకపోయినా పర్వాలేదు కదా. కానీ నేడర్ అనేటటువంటి వ్యక్తి, చాలా మంది సైకాలజిస్ట్ కూడా ఏం చెప్తారు అంటే, ఐన్స్టీన్ లాంటి వాడు తన బ్రెయిన్ 10% ఉపయోగించుకున్నాడు. ఐన్స్టీన్ లాంటి వాడు అంటే మనం ఎంత ఉపయోగించుకుంటున్నామో మీరు ఊహించండి. అంటే యాక్చువల్గా అవదైన బ్రెయిన్ లెస్ అని చెప్తే, వాడు మనం ఉన్న స్థాయికి బట్టి డిగ్రీ ఇచ్చి పెట్టినట్టు మనం పెట్టినట్టు కాదు. అంతేత మనం బ్రెయిన్ లెస్ అన్నాం. ఇప్పుడు ఈ కల్ప సాధన చేయడం వల్ల ఏమవుతుందంటే, విత్ బ్రెయిన్ అవుతాం, నాట్ లెస్ బ్రెయిన్ బట్ మోర్ బ్రెయిన్. ఏంటి ఆ మోర్ బ్రెయిన్? అసలు మానవ జీవితం యొక్క లక్ష్యం ఏంటి? మంచిగా ఎందుకు చూస్తాం మనం? ఇంత మంది, సుమారు 700 కోట్లు, 800 కోట్ల మంది జనాభా ఇచ్చారు. గురుస్థాయికి వెళ్ళినటువంటి కొంతమంది వ్యక్తులకి తప్ప మిగతా వాళ్ళెవరికి కూడా అసలు వాడు మానవ శరీరధారిగా ఎందుకు పుట్టాడో తెలియదు. తెలియదు మనతో అంటే ఎందుకు పుట్టామో తెలియదు. కానీ గురువులు ఈ మధ్య మన మధ్యకు వచ్చేసి ఏం చెప్తున్నారంటే, మీరు పుట్టింది ఏకైక లక్ష్యం ఏంటి అంటే, మాకు చేయగలపడానికి. ఇది మన ఆదర్శం అవ్వాలి, ఇది మన లక్ష్యం అవ్వాలి. మన జీవితాన్ని మలిచేటటువంటి ప్రక్రియ ఇది మారాలి. ఏంటంటే మనము గురువులతో చేయగలపాలి. అది ఎంత అద్భుతమైనటువంటి అవకాశమో మీరు ఊహిస్తున్నారా? తెలుసుకుందా? మీకు అర్థం కావాలండి. అది మహాత్మా గాంధీతో చేయగలిగితే ఏమైంది? ఆ కలిపిన వాళ్ళు ఆ పేరు చెప్పుకుని ఇప్పటికీ మినిస్టర్ చేయగలిగారు ఇప్పటికీ కూడా. కారణం ఏంటి అంటే, ఆయన మా తాత ముత్తాతలు ఆయనకి చేయగలిచారు. చేయగలపటువంటి స్టేట్మెంట్ కాదు, ఆ పనిలో సహకరించలేదు. మరి గురువుల యొక్క ప్రణాళికలో మీరు సహకరిస్తే మీ జీవితాలు ఏమైపోతాయో మీరు ఊహించగలరా? ఊహించలేకపోయినా గురువులు చెప్తే అర్థం చేసుకోండి. మీరు అక్షలాండకోండి, బ్రహ్మాండ నాయక, రాజాది రాజ, యోగి రాజులుగా మారుతారు. అది మీ లక్ష్యం, సింపుల్ లక్ష్యం కాదు. కానీ అది సింపుల్ ఎందుకైపోయింది అంటే, మీరు ఈ కాలంలో పుట్టారు కనుక. అది మీ అదృష్టం. అది గమనించుకోకపోవడం మన దురదృష్టం. ఇంతటి ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని మళ్ళీ మనసులో నాలుగైదు సార్లు అనుకోండి, కళ్ళు మూసుకుని గురు పరస్పరతో చేతులు కలపాలి, గురు పరంపరతో చేతులు కలపాలి, గురు పరంపరతో చేతులు కలపాలి. అదే నా జీవిత లక్ష్యము. ముఖ్యంగా భారతదేశంలో పుట్టిన వాళ్ళకి, అందులో ముఖ్యంగా శ్రీరామ శర్మ ఆచార్య మొదలగు గురువుల గురించి తెలిసిన వాళ్ళకి గురువుల యొక్క ప్రణాళికతో చేతులు కలపాలి, గురువుల యొక్క మానవ జాతికి అందజేయబడిన ప్రణాళికను మీరు సార్థకం చెయ్యాలి. ముందు మీరు ఇంజనీర్స్ డాక్టర్స్ అయితే మీరు మిగతా వాళ్ళని ఇంజనీర్స్ డాక్టర్స్ చేయగలరు. అంచేత ముందు మీరు వాళ్ళ ప్రణాళికతో చేతులు కలపగలిగితేనే మీరు మిగతా వాళ్ళకి ఏదైనా చెప్తారు. అది కంబైన్డ్ స్టడీ అనే రోజు ఉంది, కలిసి జీవించి చదువుకోవచ్చు. ఇద్దరు మంచిగా కళ్ళు తెరవండి, ఈ లక్ష్యాన్ని గుర్తుంచుకోండి. ఈనాడు ముఖ్యంగా మనకి ఉన్నటువంటి ఏకైక లక్ష్యం ఏమిటి అంటే గురువుల యొక్క ప్రణాళికతో చెల్లిస్తాము. ఈ అవకాశము మరి రాదు. ఇప్పుడున్నటువంటి మానవ శరీరధారులకే అవకాశం ఉంది. నెక్స్ట్ బర్త్ ఈ అవకాశం కాదు. అది ఎలాగా అంటే, ఓ పీజీ కాలేజీ ఓపెన్ చేసినప్పుడు, కొత్తగా ఒక పీజీ కోర్సు ఓపెన్ చేసినప్పుడు యూనివర్సిటీ వాళ్ళు ఫస్ట్ ట్యాంక్లో ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ లెక్చరర్స్ పెట్టారు. ఆల్మోస్ట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే అది వేరే విషయం. అది మీకు తెలుసున్న విషయమే కదా. అదనమాట ఇప్పుడు మానవ జాతికి వచ్చినటువంటి పదవకాశం ఇది అర్థమవుతుంది. వాళ్ళు ఎన్ని రకాలు చెప్తున్నారు, మీరు ఫస్ట్ బ్యాచ్ అనుకోవటం లేదు, మీరు లాస్ట్ బ్యాచ్ అనుకుంటున్నారు వచ్చిన వాళ్ళు. మీరు అసలు లాస్ట్ బ్యాచ్ కానే కాదు, ఇంకా మాట్లాడాలంటే మీది పైనీరింగ్ బ్యాచ్. పైనీరింగ్ బ్యాచ్ అంటే ఇంకా అసలు ఆ పీజీ కోర్సుకి కావాల్సినటువంటి సదుపాయాలు అవి పెట్టే బ్యాచ్, ఇంకా గొప్ప బ్యాచ్. దానికి తగినటువంటి కావలసిన మానసిక స్థితి మీకు ఈ కల్ప సాధన శిబిరం అది కూడా మీకు అందజేయబడుతుంది. ఇంకా ఇవాళకి వచ్చిన ఈ పాయింట్ గుర్తు చేసుకోండి, మళ్ళీ నెమరేసుకోండి దాన్ని. నేను కళ్ళు మూసుకోండి, నేను నెమరేసుకుంటూ ఉంటాను, మీరు కూడా దాన్ని చేసుకోండి. ఈ కల్ప సాధన శిబిరంలో కళ్ళు మూసుకునే ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా భోజనం ఏర్పాటు ఇక్కడే చేద్దామని కార్యకర్తల యొక్క ఉత్సాహము. కానీ కొంతమంది మేము ఇంటికి వెళ్ళి భోజనం చేసి వస్తాము అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మాత్రమే చేయించండి. మేము ఇంటికి వెళ్ళిపోతాం, ఇంటికి వెళ్ళి భోజనం చేస్తాం అన్న వాళ్ళు చేతులండి. ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు, నాలుగు, ఐదు. మా ఉద్దేశం నేను ఉండాలనే కార్యకర్తది. మీకు ఇంటి దగ్గర చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది. ఇందాక మీరు దీక్ష కూడా చూస్తున్నారు, కుటుంబ బాధ్యతలు అది పూర్తిగా నెరవేరుస్తామని. ఆ బాధ్యతలో భాగంగా మీరు ఇంటికి వెళ్ళాల్సి వస్తే చేతులు ఎక్కండి తప్ప, లేకపోతే వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే ఇక్కడే ఉంటారు. ఇప్పుడు చెప్పినట్టండి, నువ్వు పంపిస్తాం. ఓకే, నా చేయలేక పెడుతున్నా, నాకు వస్తుందా ఇక్కడికి? నేను ఎక్కడి చేసి కళ్ళు చూసుకోండి. ఇప్పుడు అవగాహన చేసుకోండి కల్ప సాధన శిబిరము, దాని ఉద్దేశము నేను ఏం నేర్చుకున్నారో, ఏం తీర్చలు తీసుకున్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా. కల్పనా సాధన, కల్ప సాధన మరియు జ్ఞానయోగ శరీరంలో మొట్టమొదటిది ఏంటి అంటే సంచిక ప్రారంభ ఆగామి కర్మల నిరాకరణ. ఆ నిరాకరణకి మీరు మూడు దీక్షలు తీసుకున్నారు. సహస్ర గాయత్రి మంత్ర జపము, పంచోపచార పూజ, అర్ఘ్యదానంతో చేసుకుంటాము నిత్యము. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎక్కడున్నా కూడా దీన్ని మానడానికి వీలు లేదు. ట్రైన్లో ఉన్నా ఎక్కడున్నా పంచోపచార పూజ అది ట్రైన్లోనూ అక్కడున్నా ఉంటే మానసికంగా చేసుకోండి, అర్ఘ్యప్రదానం కూడా మానసికంగా చేసుకోండి. కానీ కర్మకాండ మంత్ర జప ప్రక్రియ ఆ టైంకి జరిగిపోతూ ఉండాలి. విశేష పరిస్థితుల్లో ఆ టైంకి జరగకపోతే ఆ రోజుల్లో ఎప్పుడో అప్పుడు చేసుకోవాలి. కానీ అది ఎగ్జంప్షన్ అనేది వెరీ రేర్ అవ్వాలి. మీరు అనుకున్న టైం అలా నిర్ణయించుకోండి. సహస్ర గాయత్రికి ఇది సంచిత ప్రారంభ ఆగామి కర్మలు మూడింటిని సెట్ చేస్తుంది. ఆహారంలో మార్పు మీరు చేస్తున్నారు, 2.5 లీటర్ల నీళ్లు, 80% గోసంస్కారిక సూర్యకిరణ జన్య ఆహారం, 20% కుక్కుతో వేరుగా ఒక కప్పు పాలు పొద్దున్న ఒక కప్పు పాలు రాత్రి పడుకునే ముందు వేరుగా తేనెలు గుర్తుంచుకోండి. దాంతో ఏమి కలుపుకోకండి. కానీ కొంచెం ఆయుర్వేదిక్ టెక్నిక్స్ డాక్టర్లు మీకు అవసరం అయితే గురువు గారి యొక్క పుస్తకాల్లో హెల్త్ బుక్స్లో పాలతో కలుపుకొని తాగగలిగేటటువంటి పదార్థాలు, ఔషధులు, వనమూలికలు ఉన్నాయి, వాటిని వాడుకోవచ్చు. ఉత్తి పాలు అంటే నా ఉద్దేశం ఉత్తి పాలనే కాదు. కానీ ఎట్టి పరిస్థితుల్లో పాలు పులుపు కలిసి ఉండకూడదు. స్కిన్ డిసీజెస్, శరీరం మీద తెల్ల మచ్చలు, మోకాళ్ళ నొప్పులు అవన్నీ రావటానికి పాలు యొక్క మిస్యూజే. టీ కాఫీ పూర్తిగా పాటిస్తాను. ఉద్యోగ బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు బాధ్యతలుగా స్వీకరిస్తాను తప్ప ఒక మోహంతో దాన్ని చేయము. ఉద్యోగంలో బాధ్యత ఎంతో కుటుంబ బాధ్యత అంటే ఉద్యోగంలో బాధ్యతలు ఎలాగో మీరు ఆలోచించుకొని జాగ్రత్తగా మాట రాకుండా చూసుకుంటారు, కుటుంబ బాధ్యతలను కూడా అలాగే జాగ్రత్తగా ఆలోచించుకొని చేసుకుంటారు. కాబట్టి బాధ్యత మాత్రమే తప్ప మోహం కాదు. ఇంటికి వచ్చేసాక ఉద్యోగం గురించి ఆలోచన, అలాగే కుటుంబ బాధ్యతలు లేదు చెప్పే కనుక దాని గురించి పట్టించుకోకండి. కానీ బాధ్యత బాధ్యత స్వాధ్యాయంలో ఇక్కడ మనం మూడు పుస్తకాలు ఎందుకున్నాం, కల్ప సాధన, గురుదేవుల ఆత్మహర, సూర్య దక్షిణ కానీ వీటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటి అంటే మన ఆలోచన విధానంలో కావాల్సినటువంటి మార్పులు. ఇంజనీరింగ్ చదివితే ఇంజనీర్ లాగా ఆలోచిస్తారు, మెడిసిన్ చదివితే డాక్టర్ లాగా ఆలోచిస్తారు, ఎకానమిక్స్ చదివితే ఎకానమిక్స్ లాగా ఆలోచిస్తారు. అదేవిధంగా ఇక్కడ చదివినటువంటి గురువుల జీవిత చరిత్రలు, పుస్తకాలు, స్వాధ్యాయం వల్ల మీరు గురువుల వల్ల ఆలోచించగలుగుతారు. అంటే శ్రీరామశర్మ ఆచార్యాలు ఇక్కడ ఉండి ఉంటే ఆయన ఏం చెప్తాడో మీరు ఊహించుకుని చేయగలుగుతారు, అలాగే మిగతా గురువులు కూడా. అందులో భాగంగా స్వాధ్యాయంలో మనం నేర్చుకున్నది ఏంటి అంటే ఈనాడు ఇక్కడ సమావేశమైనటువంటి మనము కబీర్ దాస్తో పాటు చూశాను, సమర్థకుడు రామదాసుతో పాటు పుట్టాము, శ్రీరామకృష్ణ పరమహంసతో పాటు కూడా పుట్టాము, ఇప్పుడు శ్రీరామశర్మ ఆచార్యతో పాటు కూడా పుట్టాము. అప్పుడు ఆ గురు ప్రణాళికలు, ఆ గురువు శరీరం వదిలిపెట్టాక ఎలాగ మనం లాక్కు రాగలిగామో అంతకంటే బాగా ఇదివరకు చేసినటువంటి తప్పులు చేయకుండా మళ్ళీ మనము ఆ ప్రణాళికను ముందుకు తీసుకెళ్తాం అనేటటువంటి దీక్ష తీసుకున్నాం. ఆ దీక్షలో అతి ముఖ్యమైనటువంటి భాగం మీకు గుర్తు ఉండవలసింది ఏంటి అంటే, ఏ ప్రణాళిక కూడా మనం ఊహించుకోవటం లేదు. గురువుల యొక్క పుస్తకాలు చదివితే ఆ పుస్తకాలలో మనము చేయగలిగేటటువంటి పనులు ఎందుకు చేసేటనే మనం ఏది కొత్తగా రూపకల్పన చేయవలసినటువంటి అవసరం లేదు. అంతా కూడా వచ్చిన ఇస్తారే. ఏంటి మీకు ఛాయిస్ కూడా ఉంది, మీరు ఆ వచ్చిన ఇస్తారో ఏమంటగా చెందలుస్తున్నాను అది మనం ఈ మూడు రోజుల్లో నిర్ణయించుకుంటాం. ఇప్పుడు ఈ విషయాన్ని మీరు మనసులో మీరు మీ భాషలో అనుకోండి, వంట పట్టించుకోండి. ఇదంతా కూడా మీకు వంట పట్టాలని ఖాళీగా కూర్చోవచ్చు. ఈ మూడు రోజులు మిమ్మల్ని రాత్రి సంపాదన పెట్టినట్టే కళ్ళు మూసుకుని ఒకవేళ శరీరం సుఖంగా లేకపోతే కాళ్ళు కాకుండా కావాల్సింది మైండ్ బాడీ కాదు. ఇందాక నేను చెప్పిన మొత్తము మీకు వంట పట్టాలి. వైజ్ ఆలోచించుకోండి, నేను చెప్పినట్టే చెప్పుకోగలే, మీకు భావం అర్థమవుతే చాలు. మీరు తీసుకున్న నిర్ణయాలను తీవ్రంగా గుర్తు చేసుకోండి.